ओम नमः शिवाय, ओम नमो नारायणाय, ओम नमः शिवाय, ओम नमो नारायणाय, ओम नमः शिवाय, ओम नमो नारायणाय। భూలోకవాసుల దుఃఖాలు కలిపురుషుడి ప్రభావం తట్టుకోలేక దేవతలంతా బ్రహ్మని ప్రార్థిస్తే బ్రహ్మ వారందరికీ హరిస్తోత్రం ఇచ్చి మీరంతా విష్ణువుని పట్టుకోండి అనగా అంతా వైకుంఠానికి వెళ్ళారు. స్వామివారు వారిని ఆశీర్వదించి నేను భూలోకంలో శంబల అనే గ్రామంలో సుమతి విష్ణుయసుడు అనే దంపతులకి కొడుగ్గా పుడతాను, దుష్ట శిక్షణ చేస్తాను, శిష్ట రక్షణ చేస్తానని వరం ఇచ్చాడు. ఈలోపు దేవతలంతా బ్రహ్మాదులాజ్ఞతో స్వయంగా విష్ణువుని కొడుకుగా పొందాలి అంటే దానికి ముందుగా కొంత జపం చేయాలి, కనుక విష్ణు యసుడికి ద్వాదశాక్షరీయ మంత్రాన్ని ఉపదేశం చేయడానికి బయలుదేరారు. ఇంతవరకు నేను మీకు చెప్పాను. దేవతలంతా భక్తి శ్రద్ధలతో హిమాలయాలలో ఉన్న శంబల గ్రామానికి చేరారు. అది పెరుగుతుంది, కుంచుకుంటుంది, సంకోచ వ్యాకోచాలు రెండూ ఉండే నగరమట. భగవంతుని సృష్టిలో కొన్ని ప్రాంతాలకి ఆ దివ్యశక్తి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, మనం కావాలంటే అలా వెడల్పుగా చేయలేము, ఈ క్షణంలో దాన్ని మళ్ళీ కుదించలేము. కానీ శంబలు అలా కాకుండా క్షణాలలో ఎంత కావాలంటే అంత వైశాల్యాన్ని పొందుతుంది, మళ్ళీ అంతలోనే సంకోచం కూడా చెందుతుంది. సంకోచం అంటే తగ్గిపోవడం అన్నమాట, కుదించుకుపోవడం. సంకోచ వ్యాకోచాలు ఉన్నటువంటి అద్భుతమైన నగరం అది, దివ్య నగరం. ప్రస్తుతానికి హిమాలయాల్లో ఉంది, కానీ కలియుగం అంతం అయ్యే ముందు అక్కడ నుంచి జనం జోషిల్ మఠం వరకు వ్యాపిస్తారు. ఈ మొత్తం ప్రాంతం అంతా అప్పుడు శంబలైపోతుంది అన్నమాట. జనం పెరిగినప్పుడు ఏం చేస్తున్నారు, చాలామంది పొలాల్లో మళ్ళీ కొత్తగా స్థలాలు చేసి ఇల్లు కట్టేయడంలా. ఏలూరు పెరుగుతోంది, హైదరాబాదు పెరుగుతోంది, బెంగళూరు పెరుగుతోంది, ఏ బెంగళూరు లేనటువంటి ఊరు పెరుగుతోంది, అన్ని చోట్ల పెరుగుతున్నాయి. పాపం పెరిగినట్టుగా జనాభా పెరిగితే అవుతుందన్నమాట. అలా అలా స్థలాలు అయిపోతాయి, పొలాలు కాస్త, ఇళ్ళు ఎక్కువ కడతారు. అలాగే శంబలు కూడా కలియుగాంతానికి బాగా పెరుగుతుంది. అదిగో ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో మహానుభావులైన సాధువుల్ని చూచారు. అయితే ఆ చూడడం కాలక్షేపానికి చూడలేదట వాళ్ళు. సంస్కృతంలో సామెత ఉంది, గ్రామం గచ్చన్ తృణం స్పృశన్ అని. గ్రామానికి వెళ్ళాడు కాబట్టి కాలక్షేపానికి అక్కడ ఉన్న గడ్డి పరకను పుట్టుకున్నట్ట. అప్పుడప్పుడు కొంతమంది పార్కుల్లో కూర్చుని గడ్డి పరకలు పీకి నొట్టు పెట్టుకుని కొరుకుతారు, అది కాలక్షేపం. వీళ్ళు అలా కాలక్షేపానికి వెళ్ళడం కాకుండా విష్ణుయసుడికి మంత్ర ఉపదేశం చేయడానికి, దాంతోపాటు ఆ ప్రాంతం గొప్పతనం గురించి విన్నాం, అదేమిటో చూద్దామని వెళ్ళారు. కలిప్రభావాన్ని నాశనం చేసి అపూర్వమైన ఈ దివ్యస్థలం ఎలా ఉంటుందా అని వీళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ మహానుభావులైన సాధువులు, నిరంతర తపోనిష్టాగరిష్ఠులైనటువంటి వాళ్ళు కనబడ్డారు. వాళ్ళ శరీరాలు బక్క చిక్కిపోయి ఎముకల పోగుల్లో ఉన్న శరీరాల నుంచి వచ్చే కాంతి మాత్రం అపూర్వంగా ఉన్నది. దానికి తపోబలం అని పేరు. మనందరిది శరీర బలం, ఆహారం వల్ల వచ్చే బలం. అక్కడ శంబలలో ఉండే యోగులది ఆహార బలం కాకుండా మంత్రబలం. అందుకే వాళ్ళ శరీరాలు ఎండిపోయిన అస్థి పంజరాలు ఉంటాయి, ఎముకలు తప్పేం కనపడవు. ఎముకలకి పైన ఏదో చర్మం తొడిగినట్టుగా ఉంటుందన్నమాట. లోపల రక్తనాళాలు మాంసాలు ఏం కనపడవు. అయినా ఏదో కర్ర పొలలా వెదురు పొలల్లో ఉన్న వాళ్ళ కళ్ళు మాత్రం అద్భుత కాంతితో ఉంటాయని నిన్న కూడా చెప్పాను మీకు. వారి వారి తపస్సులను బట్టి వారి శరీరాల నుండి పసుపు పచ్చని, ఆకుపచ్చని, ఎర్రని, తెల్లని, ధూమ్రవర్ణము మొదలైనటువంటి రంగులతో ఉన్న కాంతులు కూడా వస్తూ ఉంటాయి. ఆ కాంతులు చూసిన వాళ్ళు అవన్నీ నవరత్నాలేమో అని కూడా భ్రమ పొందుతారట. అందులో కొంతమంది యోగుల కళ్ళు అద్భుతంగా మెరిసిపోతూ ఉంటాయి. ఒక్కొక్కడి కన్ను సూర్యుడిలాగా, ఒక్కొక్కడి కన్ను చంద్రుడిలాగా, ఒక్కొక్కడి కన్ను ధ్రువ నక్షత్రంలాగా వెలుగుతాయి. తపస్సు మానవునికి అలౌకిక తేజస్సుని ఇస్తుంది. ఆ తేజస్సుని ఎవరు పెడితే వాళ్ళు చూడరు, అసలు చూద్దామన్న వాళ్ళు కనపడరు. అందరికీ కనపడితే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. అందుకని మహానుభావులకి, కారణజన్ములకి మాత్రమే వారి దర్శనం అవుతుంది. కలియుగంలో పిశాచాలు కూడా కనపడవట డైరెక్ట్గా, తురకాళ్ళ రూపంలోనూ కిరస్తాన వాళ్ళ రూపంలో తప్ప. అందుకే కలియుగంలో చూడండి, పూర్వలాగా భూతప్రేత పిశాచాలు ఏం లేవు, వీళ్ళే భూతప్రేత పిశాచాలు. అమ్మ బాబాయ్ ఆ మనుషులు వాళ్ళ రూపాలు వాళ్ళు ఎగిరివేసే గంతులు చూస్తే మతిపోతున్నట్ట ఉమ్మని అరుస్తూ ఉంటాను ఉండి ఏదో ఎక్కడో అమస్టర్డామ్ డంజన్ అనక్కర్లా ఇప్పుడు మొత్తం వాళ్ళంతా అలాగే డంజన్లాగే ఉన్నారు అది చూసి మన వాళ్ళు రంజిల్లిపోతున్నారు కానీ వాళ్ళు చాలా ప్రమాదకారులు కాబట్టి వీళ్ల రూపంలో భూతప్రేతాలు ఉంటాయి తప్ప ప్రత్యేక భూతప్రేతాలు కలియుగంలో ఏం ఉండవు అందువల్ల పూర్వంలో మీరేం భయపడకండి నన్ను దెయ్యం పట్టిందనుకోవద్దు మీకు అసలు దెయ్యాలే లేవు ఇప్పుడు ఉన్న దెయ్యాలని వాళ్ళ రూపంలో ఉన్నాయి కానీ ఈ ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ హిమాలయాలలో మహానుభావులు అప్పుడప్పుడు దర్శనమిస్తూ ఉంటారు క్రిందటి సంవత్సరం నాతో కేదారానికి వచ్చిన వాళ్ళలో కొంతమంది కేదారం పైకెక్కుతున్నప్పుడు దిగంబరముగా కేవలం విభూతి పూసుకున్న మహానుభావులైన అవధూతలు చూచారు వాళ్ళ శరీరాల నుంచి అపూర్వ కాంతిని చూచారు వాళ్ళు మాట్లాడరు నవ్వి వెళ్ళిపోతారు ఆ మాత్రం వాళ్ళ దర్శనం చేసుకుంటే జీవితం చరితార్థం అవుతుంది వచ్చిన తెప్పలు ఏమిటంటే ఈ కేదారం బదరీ వంటి చోటకి పెడుతున్నప్పుడు యోగులు కనపడతారు భోగులు రోగులు మానసిక రోగులు కనపడతారు కాబట్టి బీడీ గల్చు తిరిగి వాళ్ళందరూ మళ్ళీ అవధూతలు అనుకోకండి వీళ్ళలో కొందరు పిచ్చాళ్ళు కొంతమంది మాత్రమే మనల్ని పరీక్షించడానికి ఏ వీడియో కలుస్తున్నట్టో ఉమ్మేస్తున్నట్టో నటించేటటువంటి అవతూతలు ఉంటారు వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు వాళ్ళు కనపడరు మీ అదృష్టమౌండి కనపడితే అనుగ్రహిస్తారు వాళ్ళు అందరికీ కనపడరు ఈ మధ్యకాలంలో కొత్త కొత్త అవధూతలు అనే పేరుతో అడ్డమైన వాడికి అవధూత అని పేరడ్డం నెత్తి మీద గొడ్డేసుకున్నవాడల్లా అవధూత అయిపోతే దేశం బాగుపడుతుందా నాశనం అవుతుంది అవధూతలు ఇలా కూర్చుని నేను అవధూతని నా దగ్గరికి రండి అని మీ దగ్గరికి రారు మీరు గుర్తించి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాక మళ్ళీ రెండో కంటి వాడికి కనపడరట అందువల్ల ఈ మధ్యన ఆగిరి ప్రదక్షిణ చేసాం ఈ అచల ప్రదక్షిణ చేసాం ఇక్కడ టోపీలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు టోపీలు తీసిన వాళ్ళు ఉన్నారు అనుకుంటే అంత భ్రమసుమ అలాంటి వాళ్ళు మీకు కనపడరు కనపడిన ఎక్కువసేపు మీ దగ్గర ఉండరు ఎందుకంటే నేను అపూర్వమైన అటువంటి యోగులతో సాంగత్యం చేశాను కాబట్టి చెబుతున్నాను యోగులకి సామాజ ధీరులతో తిరిగితే యోగతత్వం తగ్గిపోతుంది అందుకే మార్కండేయ పురాణంలో దత్తాత్రేయుడు ఏమని చెప్పాడు సాంగత్యానికి దూరంగా ఉంటారు యోగులు సాధ్యమైనంత వరకు ప్రజల దగ్గర కూర్చోరు చతుష్పథముల అంటే చౌరాస్తాలు నాలుగు రోడ్లు కలిసే జంక్షన్స్ ఉంటాయే అటువంటి చోట ఎక్కువ జనసమ్మర్దం ఉన్న చోట పాముల పుట్టలున్న చోట బాగా గందరగోళం ఉన్న చోట కోరికలు ఎక్కువగా ఉన్నటువంటి మనుషులు ఉన్న చోట వాళ్ళు ఉండకుండా కొంచెం దూరంగా వెడతారు కానీ అప్పుడప్పుడు ఎందుకు వస్తూ ఉంటారు జనావాసాల్లో కంటే అక్కడ ఎవడో ఒక యోగి ఉన్నాడు సాధకుడు ఉన్నాడు ఎవడో ఒక మహానుభావుని అనుగ్రహించాలి వాడి ద్వారా ధర్మ ప్రచారం చేయాలి అటువంటిప్పుడు మాత్రమే వాళ్ళు జనులకు దర్శనమిస్తారు వాళ్ళు మహాత్ములు అటువంటి వాళ్ళందరినీ చూసుకుంటూ దేవతలు ఆహా మేము ఎంత అదృష్టవంతులం బ్రహ్మాది దేవతలకి తప్ప ఎవరికీ దర్శనమివ్వని అవధూతలు యోగులంతా ఇక్కడే ఉన్నారు ఈ ప్రాంతాన్ని సిద్ధాశ్రమము అంటారు ఆ శంబల గ్రామం దగ్గర ఇందాక చెప్పానే బక్క చిక్కిపోయిన యోగులు ఉన్నారని వాళ్ళందరూ సిద్ధులు వాళ్ళున్న ఆశ్రమానికి ఏమని పేరు సిద్ధాశ్రమము ఆ సిద్ధాశ్రమంలో వాళ్ళ పదాలు పట్టుకుంటే వైకుంఠానికి వెళ్ళిపోయే యోగం కలుగుతుంది అందుకే సిద్ధాశ్రమ పద దర్శనము అన్నారు ఆశ్రమం చూడడం ఒక ఎత్తు ఆశ్రమంలో ఉన్న మహాత్ముల పాదాలు కూడా చూడగలగాలి దేవతలే ఆ యోగుల పాదాలు చూసి మేము అదృష్టవంతులమయ్యాం ధన్యాత్ములమయ్యాం అని పులకించారంటే ఇంకా మనబాటి వాళ్ళు ఎంత ఆనందపడాలో ఆలోచించండి ఒకసారి మీరు మానసికంగాను శారీరకంగాను వాళ్ళకి నమస్కారం చేసుకుంటూ కుత్రాస్థిచ విష్ణు యశః అనుకుంటూ విష్ణు యశుడు ఎక్కడున్నాడు అని వెతికారు అక్కడికి కొద్ది దూరంలో ఒక పోక చెట్టు ఉన్నది వక్కలు అంటారు కదా ఆ వక్కలు కాసేటటువంటి చెట్టు అన్నమాట పోక చెట్టు నున్నగా ఉంటుంది దాని బోది ఆ పై ప్రాంతం అంతా ఆకుపచ్చగా ఉంటుంది పోక చెట్లు చూసే ఉంటారు వీళ్ళు ఎవరన్నా చూడపోతే చూడండి సార్ వక్క చెట్లు అనమాట చాలా బాగుంటుంది ఆ చెట్టుకి మొదట్లో ఒక తిన్నె ఉన్నది అది చంద్రకాంత శిలా వేదిక చంద్రకాంత శిల రాళ్లల్లో కూడా మార్బుల్ అంటారు కదా వాటిని సంస్కృతంలో చంద్రకాంత శిల అంటారు ఆ శిలతో తయారు చేసిన ఒక వేదిక కూర్చునే చప్ట ఉంది ఆ ఆసనం మీద కూర్చుని పద్మాసనం వేసుకుని జపం చేసుకుంటున్న ఒక యోగి కనపడ్డాడు వాళ్ళకి అర్థమైపోయింది ఈతడే విష్ణుయసుడు ఆయనకి జపం చేయడానికి ఒక మహాకాంతిస్వరూపిణి జటాజోటాలు ధరించి బంగారపు రంగులో ఉన్న ఒక ఆవిడ వచ్చి ఉద్ధరిణి పంచపాత్ర ఇలాంటివి పెట్టి కమండలం పక్కన పెట్టి జపమాల పక్కన పెట్టింది. అదిగో ఆవిడ పేరే సుమతి. ఈ విష్ణుయసుడి భార్య. వీళ్ళిద్దరూ కారణజన్ములు. వాళ్ళ దగ్గరకు వచ్చి దేవతలు, నాయన విష్ణుయస, నిన్ను అనుగ్రహించడానికి బ్రహ్మ మమ్మల్ని పంపితే వచ్చాం. నేను ఇంద్రుణ్ణి, ఈయన అగ్ని, ఈయన యముడు, ఈయన నిరృతి, ఈతడు వరుణుడు, అతడు వాయువు, ఆ పక్కన ఉన్నవాడు కుబేరుడు, ఆయన ఈశానుడు, ఇక వీళ్ళు నక్షత్ర దేవతలు, వీళ్ళు గ్రహాధిపతులు. ఈ విధంగా దిక్పాలకులం, దేవతలం అందరం కట్టగట్టుకొని బ్రహ్మ పంపగా వచ్చాం. అనగానే ఆశ్చర్యపోయి కళ్ళు విప్పాడు విష్ణుయసుడు. నిజంగానే ఎదురుగుండే ఇంద్రాదులు కనపడ్డారట. సరే, ఎన్నాళ్ళు తపస్సు చేస్తే ఇంద్రుడి దర్శనం అవుతుంది? స్వర్గం అనేది ఉన్నది అని వినడమే కానీ కళ్ళారా చూసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? చూస్తే మళ్ళీ ఇక్కడికి వస్తారా? భూలోకానికి వచ్చి మీ దగ్గరికి వచ్చి పురాణం చెబుతారా? చెప్పలేరు కదా. అందుకే ఆయన ఆశ్చర్యపోయి నమస్కరించాడు అందరికీ. మహాత్ములారా, మీకు స్వాగతం. మీ అందరికీ ఎలా సత్కారం చేయాలో తెలియటం లేదు. సమస్త లోకాలకి సంపదలనిచ్చేవాళ్ళు, మృత్యువుని చేసుకున్నటువంటి వాళ్ళు అయిన దిక్పాలకులు మీరు రావడం నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది, ఆనందం కలిగిస్తున్నది. కేవలం నమస్కారంతో మాత్రమే మీకు సత్కారం చేస్తున్నాను. ఇంతకు మించి మీకు ఎవరికి సత్కారం చేయలేను. ఏం పని మీద వచ్చారు? ఆజ్ఞాపించిన చేత మీకు కావలసిన పని చేయించుకోండనగా వారు చిరునవ్వు నవ్వి, ఇప్పుడు మేము నిజంగా నీ సహాయం కోరి వచ్చాను తప్ప నీ చేత పని చేయించుకోవడానికి కాదు. భగవంతుడు నీకు ద్వాదశాక్షరి మంత్రాన్ని ఇమ్మన్నాడు. ఆ మంత్రం నీకు ఇస్తాం, దానిని జపం చెయ్యి, నీ భార్యాసమేతంగా జపం చెయ్యి. అప్పుడు భగవంతుడు విష్ణువే నీకు కొడుగ్గా పుడతాడు. ఆయన ప్రస్తుతం లోకాలని పాడు చేస్తున్న ఈ కలిధర్మాన్ని నాశనం చేస్తాడు. విష్ణుయశ, నువ్వు ఇక్కడ హిమాలయాలలో సిద్ధాశ్రమంలో యోగాభ్యాస తత్పరుడివై జపంలో ఉండడం వల్ల తక్కిన చోట్ల భూలోకాల్లో ఏం జరుగుతున్నాయో నీకు తెలియటం లేదు. ప్రస్తుతం భూలోకం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఈ కలియుగంలో ఏ ఇంట్లో చూసినా మొట్టమొదట జోదం, అందరూ ఆడుకోవడమేట జోదం. ఏదో వంకతో అది ఏదో గ్యాంబ్లింగ్ అన్నమాట. మోసాలు ఎక్కువైపోయాయి. ఆడలేదు, మగాలేదు, సరదా కోసం తాగడం మొదలుపెట్టి అలవాటు చేసుకుని శరీరాలు పాడు చేసుకుంటున్నారు. అది మరి కళ్ళ ముందు కనబడుతుంది కదండి. విమానం ఎక్కి దిగేదాకా చక్కగా పుచ్చుకున్న వాళ్ళు పుచ్చుకున్నట్టే పుచ్చుకుంటున్నారు అన్నమాట. ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది. భార్యాభర్త ఇద్దరు చక్కగా టిక్కు టిక్కు అని గ్లాసులు కొట్టుకు తాగుతూ ఉంటే అది చూసేందుకు రెండు గళ్ళు ఎక్కడ సరిపోతాయి మనకి. అందుకే అందరికీ కళ్ళదోళ్ళు వచ్చాయి. అలాగా కలియుగంలో అన్నిళ్లలోనూ కూడా ముందు మద్యం మొదలవుతుందట. మద్యం పద్యం పోయింది, మద్యమే మొదలవుతుంది. వరదల్లా ప్రవహిస్తున్నది. తరుణీ ప్రభుత గేహే, ఇళ్లల్లో పెత్తనం ఆడవాళ్ళది అయిపోతుంది. మగవాళ్ళు చేతులు కట్టుకుని పక్క వెళ్ళిపోతూ ఉంటారు. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం తగ్గిపోతూ ఉంటుంది. పిల్లలు పెద్దల మాటలు వినరు. అహంకారం పెరిగిపోతుంది. ఎవడి మాట ఎవడో వినడు. ఏది తినొచ్చో ఏది తినకూడదో తెలియదు. తినకూడనివి తింటారు, త్రాగకూడనివి తాగుతారు. అన్నిటికీ మించి నమ్మకం పోతున్నట్టు కుటుంబంలో. ఇంకా మీరు మంచివాళ్ళు కాబట్టి భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు. మీరు ఎక్కడా కొట్టుకోకుండా ఇంత ఐకమత్యంతో ఉంటున్న మీ దంపతులను చూస్తూ ఉంటే నా కడుపు నిండిపోతుంది. కానీ అసలు కలియుగంలో నమ్మకం ఉండదు ఎవరి మీద. భర్తని భార్య, భార్యని భర్త నమ్మరు. భార్య ఎవరితో మాట్లాడినా ఈ మొగుడికి అనుమానం, మొగుడు ఎవరితోనే మాట్లాడితే భార్యకు అనుమానం అన్నమాట. పిల్లలు తల్లిదండ్రుల్ని తిరస్కరిస్తారు. ఇళ్లల్లో తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండే సంప్రదాయం పోయి ముసలి వాళ్ళు వచ్చాక వాళ్ళందరినీ వృద్ధాశ్రమాల్లో చేరుస్తారని చెప్పారు కల్కి పురాణంలో. ఎప్పుడో, ఇంకా ఈ యుగంలో కూడా కాదు, స్వయంభూ మరువు కాలంలో, మొదటి మరువు కాలంలో జరిగిన పురాణంలోనే రాశారంటే ఆలోచించండి. వార్ధక్యం రాగానే వీళ్ళు దండగా అని వాళ్ళ కోసం ఓ ప్రత్యేకమైన గృహాలు ఉంటాయట. ఆ గృహ సముదాయాల్లో పారవేస్తారు. వాళ్ళు అక్కడ దిక్కులేక అల్లాడిపోతూ ఉంటారు. మేము మా తల్లిదండ్రుల్ని గౌరవించక చేజేతులారా పాపం చేశాం, ఇప్పుడు మా పిల్లలు మమ్మల్ని పక్కకు గెంటారు, రేపటి నుంచి మమ్మల్ని ఎవరు చూస్తారు అని ఏడుస్తూ ఉంటారు. ఆనందం పొందడం కోసం వాళ్ళు ఏం చేస్తారట? యంత్రాలను ఆశ్రయిస్తారట. అంటే అర్థమైంది ఇప్పుడు మీకు. ఈ టీవీలను ఆశ్రయిస్తారు, ఫోనులను ఆశ్రయిస్తారని అప్పుడు చెప్పాడు ఆయన. ఏ ఫోన్లు లేని రోజుల్లో ఇళ్లల్లో చేతుల్లో విచిత్ర యంత్రాలు ఉంటాయి, ఆ యంత్రాల్లోనే చూసుకుంటారు. ఎవరితో అయినా మాట్లాడాలన్నా యంత్రమే వాడతారట, అందులోనే అన్నీ చూసుకుంటారట. పక్కన కూర్చున్నవాడు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడకుండా యంత్రాల ద్వారా మాట్లాడుకుంటారటండు. అంటే అర్థమైందా, భార్యాభర్తలు పక్కనే కూర్చుంటారు, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవాలంటే వాట్సాప్ మెసేజ్ పెట్టుకుంటారనమాట. టిక్ టిక్ అని కొడుతుంది ఈవిడ, పద్మాకర్ గారు ప్రాణం ఎన్నింటికి అవుతుంది అని. పక్కనొచ్చి ఆయన కొడతాడు, పన్నెండింటికి ఆయన ఆపేస్తాడు. చాలా మంచివాడు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన పన్నెండింటికి ఆపేస్తాడు. ఆయన లాంటి మంచివాళ్ళు టైం ఫాలో అయ్యేవాళ్ళు ఉండరు. మళ్ళీ ఈవిడ పన్నెండింటికి ఆయన వదిలేసాక ఇక్కడ భోజనం పెడతారా, ఇంటికి వెళ్ళి వండుకోవాలి మన కర్మ. చూద్దాం, మన అదృష్టం బాగుంటే వాళ్ళు ఏదైనా పెడితే ఇక్కడ తినేద్దాం, లేకపోతే ఇంటికి వెళ్ళి వండుకుందాం. ఒక్క పూటకి గురువుగారు పురాణం చెప్తున్నప్పుడు ఆ మాత్రం వెళ్ళేవా, వినడం గురించి కాదు నీ గురించి అని మళ్ళీ ఈవిడ ఈ విధంగా పక్క పక్కన కూర్చుని యంత్రాల్లో మాట్లాడుకుంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే, విచిత్రమైన ఈ కుంకుడుకాయలు ఇవన్నీ రుద్దుకునేవి పోయి భయంకరమైన రసాయనిక పదార్థాలతో తల అంటుకుంటారటండి. నాకు అసలు ఎంత ఆశ్చర్యం కలిగి తెలిసిన, రసాయనిక పదార్థాలతో తలంటుకుని జుట్లు పాడు చేసుకుని ఉన్న జుట్టు అంతా పోగొట్టుకుంటారు. ఇంచుమించు కలియుగంలో ఎక్కువ మందికి తలంతా కూడా తోమి బోర్లించిన రాగిబింద అయిపోతుంది రాశాడు. మీరు చూడండి అసలు ఆశ్చర్యకరంగా ఉంటుంది. రసాయన పదార్థాలు అంటే ఇప్పుడు ఈ షాంపూలు అనమాట, వాటితో తలంటుకుంటారని, ఈ కుంకుడుకాయలు మొదలైన మర్చిపోతారని, ఏదో పద్మాకర్ గారు లాంటి పిచ్చాళ్ళు అప్పుడప్పుడు స్విట్జర్లాండ్ కూడా వచ్చి కుంకుడుకాయలతో తలంటుకుంటారు తప్ప మిగతావాడంతా వాటితో వంటుకుంటారని, అవేవో సబ్బులతో రుద్దుకుంటారని, జబ్బులు వస్తాయని రాశారు. కలియుగంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తూ ఉంటాయి. భయంకరమైన మాదక ద్రవ్యాల్ని ఈ చుట్టా బీడీ సిగరెట్లలో వేసుకుని పీలుస్తారు, దాంతో ఊపిరితిత్తులు దెబ్బతింటూ ఉంటాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రోగాలు పెరుగుతాయి, అందరికీ ఆయాసాలే వస్తూ ఉంటాయి. మాట్లాడేటప్పుడు నెత్తి వచ్చేస్తుంది, అనర్గళంగా మాట్లాడలేరు. అనర్గళం అంటే ఏకదాటిన మాట్లాడడం అనమాట. అలా పోయి వాళ్ళు ఏం మాట్లాడినా అనుకుంటూ గొంతుకు పెగలక స్వరంలో తేడా వచ్చి బాధపడిపోతారు. నిద్ర పట్టదు, రాత్రిళ్ళు మెలకుగా ఉంటారు, నిశాచరులు అయిపోతూ ఉంటారు. ఇళ్లల్లో వంట పోతుంది అంటే మొట్టమొదటిది, ఇంట్లో వంట చేసుకోవడం అనే ఒక తంతు ఉంటుంది. పూర్వం ఇంట్లో వంటను ఉండేది, స్టవ్ వెలిగించడం, దాని మీద గిన్నె పెట్టడం, కుక్కర్లు పెట్టడం, వండుకోవడం, అవన్నీ పోయి ఇప్పుడంతా కూడా బయట నుంచి ఆహారం తినడం మొదలు పెడతారు. త్వర త్వరగా తయారయ్యే ఆహారాలు తిని త్వర త్వరగా రోగాలు తెచ్చుకుని త్వర త్వరగా చచ్చిపోయి అవలోకానికి పోతూ ఉంటారు. అదనమాట ఫాస్ట్ ఫుడ్స్ అంటే. కూరలు కూడా బయట నుంచి తెచ్చుకుంటారట, చూసారా ఆయన చెప్పినట్టే కర్రీ పాయింట్స్ పెట్టారు. ఇప్పుడు ఎందుకు వర్రి ఇక్కడుంది కర్రీ అంటాడు, ఈ కర్రీ వెర్రి మురి కర్రీ, మాంధాతకాలన్నాడు వండిన ఆ కూరే మీకు ఎప్పుడు వేడి చేసి ప్యాకెట్ చేసి ఇస్తూ ఉంటే ఇళ్ళకి తెచ్చుకు తిని ఆ తర్వాత ఏమవుతుంది రోగాల బారిన పడుతూ ఉంటారు. ఈ విధంగా ఇళ్లల్లో వంటలు ఉండవు, అతిథులు గౌరవించరు. విచిత్రంగా కొన్ని ప్రాంతాల్లో అయితే తల్లిదండ్రులు సెలవు రోజుల్లో వచ్చి పిల్లల్ని హాయ్ అని పలకరించి హోటల్లో ఉండి అక్కడి నుంచి వచ్చి పలకరించి వెళ్ళిపోతారట, ఇళ్లల్లో కలిసి ఉంటారట. వాళ్ళు సెలవులు వస్తే దేవాలయాలకు వెళ్ళి అర్చనలు చేయడం మానివేస్తారు. ఎక్కడికి పెడదామా, పార్కుకు పెడదామా, జూలుకు పెడదామా, లేకపోతే ఇంకేదో తాగుబోతుల దగ్గరికి పెడదామా అని ఆలోచిస్తారు. భజనలు పోతాయి, నామస్మరణం పోతూ ఉంటుంది. ఇది పరాకాష్ఠ కలియుగానికి అన్నమాట. ఇంకా దారిద్ర్యం ఏంటంటే, వీలున్నంత వరకు పక్కవాడిని చంపడానికి, మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇవాళ ఎవడైనా నిన్ను బాగు చేస్తాను అని దగ్గరకు వస్తే వాడు పట్టుమని వారం రోజులు తిరగకుండా అని లాక్కొని బాగు చేయడు, ఉన్నది కూడా పట్టుకుపోతాడు, సర్వనాశనం చేస్తాడు. అసలు ఎవ్వరూ ఎవరిని నమ్మలేరట, అంత భయంకర స్థితి వస్తుందన్నమాట. ఎవడైనా సంతకం పెట్టమంటే ఈ సంతకం పెట్టాడా అయిపోతాడు, వీడి ఆస్తి లాక్కోవడానికి దొంగ సంతకాలు పెట్టించుకుంటారు. బ్రతికుండగా చచ్చిపోయాడని దొంగ సర్టిఫికెట్లు పుట్టిస్తారు. ఇంకెంత ఎందుకులండి, పరాకాష్ఠగెడుతుంది పాపం. ఆ పాపకాలంలో ప్రజల మధ్యలో బ్రతకడం చాలా కష్టమైపోయి ఎవడికి వాడే ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతాడు. భాషలో మార్పులు వస్తాయి, వేషాల్లో మార్పులు వస్తాయి. ఇవన్నిటినీ తొలగించి ప్రజల్ని రక్షించడానికి, కలియుగ ధర్మాన్ని నాశనం చేయడానికి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు మీ దంపతులకి కొడుగ్గా పుడతాడట. ఓ సుమతి, నీవు విష్ణుయసుడి వల్ల గర్భం ధరించి లోకరక్షకుణ్ణి ప్రసాదించాలి. ప్రసాదించాలంటే నిరంతరం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్ర జపం చెయ్యాలి. చేస్తే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది, లేదా లోకాలు అల్లాడిపోతాయి, హింస పెరిగిపోతుంది, క్రూరత్వం పెరిగిపోతుంది. దానివల్ల యమలోకానికి వెళ్ళేవాళ్ళే తప్ప స్వర్గాల తలుపులు మూసుకుపోతాడు, స్వర్గానికి వెళ్ళేవాడు తగ్గిపోతాడండి కలియుగంలో. కొద్దిమంది మీలా పురాణం వినేవాళ్ళు తప్ప తక్కిన వాళ్ళంతా సర్గానికి కడకుండా అంతా నరకమే. నరకం దగ్గర పొద్దునుంచి సాయంకాలం దాకా ఏదో రైల్వే స్టేషన్ దగ్గర టిక్కెట్ల కోసం క్యూలో నిలబడినట్లుగా, హోటళ్ళ దగ్గర క్యూలో నిలబడినట్లుగా నిలబడతాడు జనం. అంటే నరకానికి అంత డిమాండ్ పెరిగిపోతున్నట్టు, ఇప్పటికే పెరిగింది ఇంకా పెరిగిపోతుంది అనమాట. అనగానే ఆశ్చర్యపోయిన విష్ణుయేసుడు తన భార్యా సమేతంగా వాళ్ళకి నమస్కరించి మంత్రోపదేశం చేయమన్నాడు. మంత్రం గురువుల ద్వారా విని చేస్తేనే తొందరగా ఫలిస్తుంది. సొంత పెత్తనంతో వినే మంత్రములు పూర్తి ఫలితాన్ని ఇవ్వవు. సంపూర్ణ ఫలితం కావాలంటే గురువుని ఆశ్రయించాలి. అందుకే పరమాత్ముడైనా భూమి మీద పుట్టాక గురువుని ఆశ్రయిస్తాడట. ఉర్విన్ మానవులెవ్వరైనా గురువాక్యోద్యుక్తులై కాక తత్పూర్వారంభము చేయబోలదనుచున్ బోధించు చందంబునన్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియున్ గుర్వంగీకరణంబు చేయదనిరా గోవిందుడున్ రాముడున్. భూమి మీద పుట్టాక ఎవడైనా ఒక గురువును ఆశ్రయించి ఆయన ద్వారా మంత్రోపదేశం పొందాలి, ఆయన ద్వారానే విద్యను నేర్చుకోవాలి. అంతేగాని తన సొంత పెత్తనంతో మంత్రానుష్ఠానం చెయ్యకూడదనే విషయాన్ని లోకానికి బోధించడం కోసం ద్వాపర యుగంలో బలరామకృష్ణులు సాందీపుణ్ణి ఆశ్రయించి విద్యను నేర్చుకున్నారు. త్రేతాయుగంలో విశ్వామిత్రుణ్ణి వశిష్ఠుణ్ణి ఆశ్రయించి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు విద్యను నేర్చుకున్నారు. కాబట్టి అవతారమూర్తులైన గురువులను ఆశ్రయించవలసిందే, లేకపోతే మంత్రానుష్ఠానం సక్రమంగా పనిచేయదు. అందుకని దేవతలారా నాకు మంత్రం ఇవ్వండి అనగా దేవతలు సుమతికి విష్ణుయసుడికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే శ్రీమద్వాదశాక్షరి మంత్రాన్ని, శ్రీ మహావిష్ణువులకు సంబంధించిన 12 అక్షరాల మంత్రాన్ని ఉపదేశించారు. దేవతలకు నమస్కరించి వారిని పంపి వాళ్ళిద్దరూ అనుష్ఠానం మొదలుపెట్టారట. అది వైశాఖ మాసం శుక్లపక్షం ద్వాదశి. వైశాఖ మాసంలో శుక్లపక్ష ద్వాదశి తిథి నాడు మంత్రోపదేశం పొందారు. ద్వాదశి తిథి అంటే విష్ణువునికి చాలా ఇష్టం. ఏకాదశి, ద్వాదశి ఈ రెండు హరివాసరములని పిలువబడతాయి. పూర్వకాలంలో హరికటాక్షం పొందడం కోసం అందరూ ఈ పనే చేసేవారట. ఆ రోజు మొదలుకొని 12 సంవత్సరముల పాటు ఈ దంపతులు ఈ మంత్రం అఖండంగా విడిచిపెట్టకుండా జపం చేశారు. అఖండం అంటే జపం మొదలుపెట్టి మధ్యలో ఆపేసి కాఫీ తాగొచ్చి మళ్ళీ కూర్చోకుండా చేయటం అన్నమాట. జపం మొదలుపెట్టాక కలియుగ వాసులం కాబట్టి మనం ఎక్కువసేపు చేయలేకపోతున్నాం కదా. మనం అంటే నన్ను పక్కన పెట్టేయండి. ఎక్కువ మంది జపం చేసేటప్పుడు ఓ 10 నిమిషాలు చేశాక మధ్యలో కాసేపు లేచి ఆ లోపలికి వెళ్ళి ఏదో 2-3 చెంబులు కాఫీ తాగి ఓ 4-5 అట్లో అదేదో పిజ్జాలో తిని మళ్ళీ కూర్చుని జపం చేయగలుగుతారు, లేకపోతే ఉండలేకపోతున్నారు కలియుగంలో. అది ఖండ జపం. కానీ పూర్వకాలంలో వాళ్ళకి శక్తి ఎక్కువ కనుక, అందున ఈ సుమతి విష్ణుయసులకి శక్తి మరింత ఎక్కువ కనుక అస్సలు వాళ్ళు జపంలో కూర్చుంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కదలకుండా జపం చేసిన వాళ్ళు చేసినట్టు చేస్తూనే ఉన్నారట. పెదవు లాగవు, చేతిలో జపమా లాగదు, కళ్ళు మూసుకున్న వాళ్ళు మూసుకున్నట్టే కూర్చున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఎడతెరపి లేకుండా జపం చేశారు. సరిగ్గా 12 ఏళ్ళు జపం పూర్తి కాగానే శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం మీద వారికి దర్శనమిచ్చాడు. చారు లక్షణ లక్షిత నఖపాద గుల్ఫజాను జంఘోరు కఠినాభిమధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్ర హారకేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబుకంధరుండును పాలన అసాధర వదన కర్ణుండును నీల నేరద వర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిరోర్జా విద్యా విద్యాదిమాయా సేవితుండయి ఉన్న ఆ పరమాత్ముడు వారికి దర్శనమివ్వగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆయన సకల శుభలక్షణాలతో ఉన్నాడు. పరమసుందరాకారుడు ఆయన. చేతులు, కాళ్ళు, నడుము, ముఖము, కంఠము తీర్చిదిద్దినట్లున్నాయి. శంఖంలాగా నున్నగా ఉంది మెడ. అపూర్వమైన మకర కుండలాలు అంటే మొసలి ఆకారంలో ఉన్న పచ్చని మొండులతో కూడిన కుండలాలు చెవులకు ధరించాడు ఆయన. చేతులకి కంకణాలు, నడుముకి వడ్డాణం ఉన్నది, ఆ వడ్డాణానికి గంటలున్నాయి. ఆయన కదిలినప్పుడల్లా ఆ నడుముకున్నటువంటి వడ్డాణానికి ఉన్న మువ్వలు టింగ్ టింగ్ అని శబ్దం చేస్తున్నాయి. కాళ్ళకి గండపిండీరాలున్నాయి. పసుపచ్చని వస్త్రం ధరించాడు ఆయన, పీతాంబరధారి అన్నమాట. వేలాది చేతులతో, వేలాది శిరస్సులతో, వేలాది నేత్రాలతో, అపూర్వమైన సౌందర్యంతో ఉన్నాడు ఆయన. ప్రహ్లాదుడు, నారదుడు, సునందుడు, నందుడు మొదలైన వాళ్ళంతా ఆయన చుట్టూ చేరి ఓం నమో నారాయణాయ అని స్తోత్రం చేస్తూ ఉంటే ఆ స్తోత్రాలు అందుకుంటున్నాడు. శ్రీ, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇల, ఊర్జ, విద్య, అవిద్య అని పేరు కలిగిన 9 శక్తులు స్త్రీ రూపాలతో ఆయన చుట్టూ చేరి ఆయన్ని సేవిస్తున్నాయి. అటువంటి పరమాత్మను చూచి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎంతో భక్తితో స్తోత్రం చేశారు. ఆ తర్వాత ఏం వరం కావాలో కోరుకోమన్నాడు నారాయణుడు. నీ వంటి కొడుకు మాకు కావాలి, అతడు దుష్ట శిక్షణ చెయ్యాలి, ధర్మ సంస్థాపన చెయ్యాలి అనగా భగవంతుడు చిరునవ్వునవి, నా వంటి వాడి ప్రపంచంలో మరొకడు ఉండడు, నేను తప్ప నాకు సాటివాడు మరొకడు లేడు, కాబట్టి నేనే మీకు నా అంశతో కొడుకుగా పుడతాను. ఆ అవతారంతో కల్కం కరోతి, ధర్మాన్నంతటిని ముద్ద చేసి నాశనం చేసి ప్రపంచాన్ని పాడు చేస్తున్న ఈ కలిపురుషుణ్ణి నేను నాశనం చేస్తాను. అధర్మాన్ని ప్రవర్తింపచేస్తూ ధర్మనాశనకుడైన కలిని నాశనం చేస్తాను కనుక నన్ను కల్కి అంటారు. నేను మీకు శీఘ్రకాలంలో కొడుగ్గా పుడతాను అని వరం ఇచ్చాడు. అదృశ్యం అయిపోయాడు. కొంతకాలానికి ఒక శుభముహూర్తంలో సుమతి గర్భం ధరించింది. గర్భంతో ఉన్నప్పుడు కూడా నిత్యం భగవంతుడి కథలే విన్నదట ఆవిడ. జ్ఞానులు ఎప్పుడూ కూడా కడుపుతో ఉన్నప్పుడు మంచి పనులు చేస్తారు. గర్భవతులకు కొన్ని నియమాలు చెప్పారు. భగవత్ కథలు వినండి, భగవన్నామస్మరణం చెయ్యండి, సాత్వికమైన ఆహారం తీసుకోండి, హింసతో కూడిన ఆహారం మానేయండి. ఈ గర్భంతో ఉన్నసేపు ఏ భాగవతము, రామాయణము, భారతము ఇలాంటివి వింటే పుట్టేవాళ్ళు పుణ్యాత్ములు, వీరులు, సూర్యులు పుడతారు. అలా కాకుండా దిక్మాల సీరియల్స్ ఉంటాయి కదా మనకి, రోజున చక్రవాకం, పద్మవ్యూహం, అంతఃపురం, బంతఃపురం ఇలాంటి సీరియల్స్ అన్నీ చూస్తుంటే ఏమవుతుందన్నమాట, గుడ్లు అప్పగించుకుని భయంతో చూస్తూ ఉంటామేమో, అత్తగారు కూతుర్ని చంపాలనుకుంటుంది, కోడలేమో అత్తగారిని తిడుతూ ఉంటుంది, ఒకరినొకరు చంపుకోవడానికి ఇంత ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా మీరు ఎంత అంటే నేర్పుతున్నారు, మీకు అత్తని ఇలా చంపు కోడలా, కోడల్ని ఇలా రాచినం పానబెట్టత్త అని కొత్త కొత్త క్రూరత్వం, ఒకరినొకరు చంపడం, దొడ్లో గోతులు దవ్వుకోవడం ఇవన్నీ నేర్పుతున్నారన్నమాట. అలా ప్రవర్తించి నాశనం అయిపోయిన చెప్పడం వాళ్ళ ఉద్దేశం. ఈ దరిద్రపు సీరియల్స్ పాడైపోతున్నాయి, అవి పాడవడం కాక మనల్ని నాశనం చేస్తున్నాయి. అవి ఎందుకు చూస్తారో తెలియదు వీళ్ళు. ఎంత ఆశ్చర్యం అంటే ఒక్కొక్క ఇంటికి వెళ్ళామంటే గురువుగారు ఒక్క 5 అగండి మీకు కాఫీ ఇచ్చే ముందు ఈ సీరియల్ చూడాలి, ఇది అయిపోతుంది వాళ్ళు కష్టం. సీరియల్ ఎక్కువ గురువుగారి కాఫీ కంటే. అలా సీరియల్ చూసి సీరియల్గా చచ్చిపోయి చివరికి సీరియల్గా పుట్టిది వస్తూ ఉంటారు వాళ్ళు, నరకానికి పోతూ ఉంటారు. వీళ్ళ బతుకంతా నరకం చుట్టూ సీరియల్గా తిరగడమే. అంత భయంకరమైన ఈ సీరియల్స్ బ్యాన్ చేస్తే కానీ దేశం బాగుపడదు. ఇవి మనకు సరిపోక ఇతర భాషల నుంచి డబ్బింగ్ సీరియల్స్ కూడా వెళ్ళి అందులో ఏముంటుంది, ఒక అరగంట ఎపిసోడ్ ఉంటుందో అందులో అత్త టుపుకు టుపుకు టుపు టుపుకొని మ్యూజిక్ కొడతాడు వాళ్ళు డబా డబా, ఆ వెనక అతను ధపక 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 ఈ మ్యూజిక్కే గుండె అయిపోతుంది మనకి. ఎందుకంటే ఆ ఘోస్ట్ డెంజన్ అనే వాటిలోకి వెళితే బయటికి రావచ్చు హాయిగా, అదే నయ్యం, ఇది ఇంకా వేస్ట్. ఆ తర్వాత ఏమవుతుంది, అలా చూస్తూ ఉంటుంది, ఇటు నుంచి అత్త వస్తుంది, ఇటు నుంచి కోడలు వస్తుంది, ఇద్దరు కలుస్తారా లేదా అని మీరు చూస్తూ ఉంటారు, అరగంట అయిపోతుంది, టుపుకు 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 మ్యూజిక్ కొడతాడు. ఈ అరగంట దీనికోసం ఎంత పెంట, ఎన్ని సీరియల్స్, ఎన్ని విచిత్రాలు, మహాభయంకరం అన్నమాట. నాకు ఒక్కసారి చూస్తే చెమ్మూడేళ్లలో దూకి తెచ్చిపోవాలనిపిస్తుంది అనమాట. ఆ సీరియల్స్ మీద ఉన్న పిచ్చి తగ్గించి హాయిగా కడుపుతో ఉన్నంతసేపు పద్మాగర్ గారి పురాణాలు వినండి. ఇంకెవరైనా మహానుభావులు ఎంతోమంది వాళ్ళ పురాణాలు చెబుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ యూట్యూబ్లో ఉన్నాయి, వినండి. అవి కూడా ప్రామాణికులు వినండి. ఎందుకంటే అందరూ ఎలాగో మహాపండితులు అవ్వకపోవచ్చు, కానీ పనికిమాలను చెప్పకుండా ఉంటే చాలు. కొంతమంది పురాణాల పేరుతోటి నాస్తికవాదం చెబుతూ ఉంటారు. ఆవులు, పశువులు వాటికి ప్రదక్షిణ ఎందుకు అంటాడు ఓ గడ్డి పరగ్గాడు. ఇంకోటి ఏమంటాడు, అసలు దేవాలయాలకు వెళ్ళొద్దు, పూజలు వద్దు, ప్రదక్షిణ వద్దు అంటాడు. నీలో దేవుడు ఉంటాడా, నీలో దేవుడు ఉంటే నువ్వు ఎప్పుడో గొప్పవాడు అయిపోతావు, నీలో దేవుడు ఉంటే ఉద్యోగానికి ఎందుకు వెళ్ళడం, శిశు బ్యాంకులో దోచుకోవడం ఎందుకు. కాబట్టి ఇవన్నీ కబుర్లు, పై పై కబుర్లు చెప్పి ఆలయాలకు వెళ్లకుండా అర్చనలు చేయకుండా మిమ్మల్ని భ్రష్టులు చేసి పారేస్తున్నారు కొంతమంది. అది ఇంకా డేంజర్గా ఉందండి బాబు. అమ్మో, ఆ నాస్తికవాదం, పాక్షిక నాస్తికవాదం పేరుతో మనల్ని పాడు చేస్తున్న వాళ్ళు ఇంకా ప్రమాదకరులు. కమ్యూనిస్టుల కంటే వీళ్ళు ఇంకా డేంజర్. కాబట్టి అలాంటి వాటితోకి వెళ్లకుండా ప్రామాణికులు చెప్పిన పురాణం వింటే సత్సంతానం కలుగుతుంది. పూర్వకాలంలో అలాగే చేసేవారు. హాయిగా ఆలయాలకు వెళ్ళేవారు, పురాణాలు వినేవారు, మంచి ఆహారం స్వీకరించేవారు, పవిత్రమైనవి. కోపం పొందకుండా ఉండేవారు. కడుపుతో ఉన్నప్పుడు కోపంతో పడితే పిల్లలు కూడా కోపంతో పళ్ళు పటపట ఉరుగుతూ ఉంటారు అన్నమాట. అప్పుడప్పుడు పిల్లలు చూసారా, నాన్న నేను చంపేస్తానంటాడే అంటే అర్థం ఏంటనమాట, ఆ నాన్న చంపేస్తాననే సీరియల్ చూసింది ఈవిడ. భర్త గారు కూడా అలాంటి సీరియల్ చూసే కన్నాడు. అందువల్ల ఈ పిల్లలు అలా పుడుతున్నారు. అందుకని విష్ణుయసుడి భార్య సుమతి గర్భంతో ఉన్నంతకాలం నిత్యం హరినామ కీర్తన చేసింది, నిత్యం భగవత్ కథలే విన్నది. మధ్యాహ్నం పూట అనవసరంగా నిద్రపోయేది కాదు. అలా భగవంతుడి నామస్మరణ చేస్తూ ప్రపంచాన్నే మర్చిపోయింది. క్రమంగా వైశాఖ మాసం వచ్చింది. ద్వాదశ్యాం శుక్లపక్షాయాం మాధవే మాసి మాధవం. ఎక్కువ అవతారాలు మీరు చూడండి, ఉత్తమ అవతారాలు ద్వాదశి నాడే వచ్చాయి. మాధవ మాసం అంటే వైశాఖ మాసం. వీళ్ళు మంత్రోపదేశం పొందింది వైశాఖ మాసమే. వైశాఖ మాసంలో శుక్లపక్ష, ద్వాదశి. మళ్ళీ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి తిథి నాడు సరిగ్గా మధ్యాహ్నం పూట అభిజిన్ ముహూర్తంలో మాధవుడు వాళ్ళకి కొడుగ్గా పుట్టాడు. వామనుడేమో భాద్రపద మాసంలో శుక్లపక్ష ద్వాదశి, కల్కి భగవానుడు వైశాఖ మాసంలో శుక్లపక్ష ద్వాదశి. వైశాఖ మాసానికి ఎన్ని శక్తులు ఉన్నాయో ఆలోచించండి. వైశాఖ మాసంలో శంకరాచార్యుల వారు పుట్టారు. ఆది శంకరాచార్యుల వారు అప్పుడే పుట్టారు, శంకర జయంతి. చూసారా, వైశాఖ మాసంలోనే అక్షయ తృతీయ వస్తుంది, వైశాఖ మాసంలోనే బుద్ధావతారం పూర్ణిమ నాడు జరిగింది. ఈ బుద్ధుడు కాదు, గౌతమ బుద్ధుడు కాదు, ఆ బుద్ధుడు గారు త్రిపురాసుర సంహారం కోసం పుట్టినవాడు ఆయన. ఇలా అనేక అవతారాలు ఈ వైశాఖ మాసంలో జరిగాయి. మళ్ళీ ఈ వైశాఖ మాసంలోనే మహానుభావుడు కల్కి శుక్లపక్షంలో ద్వాదశి తిథి నాడు మధ్యాహ్నం పూట అభిజిన్ ముహూర్తంలో పుట్టాడు. ఆయన ఎలా ఉన్నాడు? పీతవర్ణం పసుపచ్చని రంగులో ఉన్నట్ట. నాలుగు చేతులు ధరించాడు. శంఖం, చక్రం, గద, పద్మం పెట్టుకున్నాడు. తెల్లని బట్టలతో పుట్టాడు, అపూర్వ కాంతితో పుట్టాడు. కృష్ణవర్ణం ఏమో ద్వాపరయుగం, ఇప్పుడు మాత్రం పీతవర్ణం అనమాట. బంగారమే ఇంకా ఆ రంగు అంటే, పసుపచ్చ బంగారం. ఇదిగో ఆయన వేల్చుకున్నటువంటి అదేదో లాల్చియో ఏదో ఉంది, బాల్చియో, ఆవిడ కట్టుకున్న చీరలాగా, వాళ్ళు మెడలో వేసుకున్న బంగారంలాగా ఆ రంగులో పుట్టుకొచ్చాట ఆయన. అద్భుతమైన నేత్రాలతో పుట్టుకొచ్చాడు. శంఖం, చక్రం, గదా పద్మాలు చేతుల్లో ధరించాడు. అరికాళ్లలో, అరిచేతుల్లో పద్మరేఖలు, ధనుస్సు, అంకుశం, ఇటువంటి గుర్తులు ఉన్నాయట. భగవంతుడికి అరికాళ్ళలో, కాళ్ళలో ఓ చోట చక్రం, ఓ చోట శంఖం, ఓ చోట ధనుస్సు, ఇంకో కాళ్ళలోనేమో ఏనుగుని పొడిచి అంకుశం, తామరపువ్వు, ఇలాంటి చిహ్నాలు ఉంటాయి. అందుకే ఎప్పుడైనా ఎవరైనా వచ్చి నేను కల్కి అన్నాడంటే ముందు నీ కాళ్ళు చూపించాను అడగండి. అప్పుడు ఇలా కాలిస్తే బాగుండదు కానీ ఉపన్యాసంలో కాస్త కూర్చోబెట్టి ఆ కాళ్ళు పరిశీలించండి. ఆ కాళ్ళలో ఈ శంఖ చక్రాదులు ఉంటేనే, ఈ దివ్య లక్షణాలు ఉంటేనే వాడు కల్కి, లేకపోతే కలిపురుషుడు. కలిపురుషుడికి అరికాళ్ళలో పగుళ్ళు ఉంటాయి. ఈ మధ్యన ఒక ఆయన ఎవరో అరికాళ్ళలో కాల్చి వాత చేయించుకున్నట్ట, చక్రం కాల్చుకుంటే మచ్చడుతుంది, అది పెద్ద రోగం వస్తుంది. కాబట్టి భగవంతుడికి అరికాళ్ళలో ఈ శుభచిహ్నాలు ఉండాలి. ఆ మహానుభావుడికి ఒత్తైన జుట్టు ఉంటుంది. కల్కి భగవానుడు యావజ్జీవితం ఆయన అవతారంతో ఉన్నంతకాలం 25 సంవత్సరాల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉన్న పొడుచు కుర్రాళ్ళగా ఉంటాడు, ముసలాడు కాదు. ఈ మధ్యన ఎవడో నేనే కల్కినన్నట్ట. నెత్తిమీద వెంట్రుకు మొక్క ఉండదు, వాడి దగ్గర అందం ఉండదు. ఎవడు పడితే వాడు కల్కి ఎలా అవుతాడు? వాడు కలిపురుషుడు అవుతాడు. ఎందుకంటే కల్కి పురాణమే కాదు, అన్ని పురాణాల్లో చెప్పారు కల్కి అంటే ఇలా ఉండాల్సిందే. ఆ కాంతి వేరు, ఆ అద్భుత శక్తి వేరు. ఆ మహానుభావుడు నాలుగు చేతులతో ఉండడం చూసి బ్రహ్మాది దేవతలు ఆ పురిటింటికి వచ్చారు. సుమతి తెల్లబోతోంది, ఈ నాలుగు ముఖాలైన బ్రహ్మ, ఈయన శివుడు, వీళ్ళు ఏమిటి మా ఇంటికి వచ్చారనుకుంటూ ఉంటే వాళ్ళంతా ఆ భగవంతుడికి భక్తితో నమస్కరించి, భగవంతుడా, వాసుదేవ, నీకు నమస్కారం. సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధను కాలత్రయమునందు కలుగువాని, భూతంబులైదును పుట్టుచోటగువాని, ఐదు భూతంబులందమరువాని. ప్రభు, నువ్వు సత్యమే వ్రతంగా పెట్టుకున్నవాడివి, సత్యం పలికే వాళ్ళకి దొరుకుతావు. భూతకాలంలో ఉన్నావు, ఇప్పుడు వర్తమానంలో ఉంటున్నావు, భవిష్యత్తులో ఉంటావు. అంటే మూడు కాలాల్లోనూ నువ్వు ఒకే రకంగా ఉండగలవు. మేము అలా ఉండలేము. ఎందుకని, ఇప్పుడు చిన్నప్పుడు మన రూపం వేరు, మధ్య వయస్సులో రూపం వేరు, వార్ధక్యంలో రూపాలు వేరు, మారిపోతూ ఉంటాయి. కొంతకాలానికి ఈ మనిషే లేకుండా అయిపోతాడు. నిత్యం మనిషి శరీరాల్లో మార్పులు వస్తాయి, ఆయువులో మార్పులు వస్తాయి. కొంతకాలానికి ఈ రూపంతో ఇక వాడు కనపడ్డం. కానీ భగవంతుడు అలా కాకుండా ఎప్పుడూ ఒకే ఆకారంతో ఉండగలడు. అవతారం ఎత్తాక ఆ అవతారంలో మార్పులు ఉండవు. అటువంటి నీకు నమస్కారం. మూడు కాలాల్లో ఉంటూ మూడు కాలాలకి అతీతంగా ఉండే, సప్తరజస్తమో గుణాలకు అతీతంగా ఉండే నీకు నమస్కారం. పంచభూతాలు నీలో నుంచి పుట్టాయి, కానీ ఆ పంచభూతాలు కూడా ప్రళయకాలంలో నాశనం అయిపోతాయి. అప్పుడు కూడా నువ్వు నాశనం కావు. అప్పుడు కూడా నీవు ఆవిర్భవించి ఎలా ఉంటావు అలాగే ఉంటావు. ఈ పంచభూతాలని నీలో కలుపుకుంటావు, పాంచభౌతిక శరీరాలకు అతీతంగా ఉంటావు. ఎప్పటికీ నాశనం లేకుండా ప్రపంచమంతా వ్యాపించి ఉండే ఒక అపార కాంతి, చైతన్య స్వరూపుడవైన నీకు. నిన్ను కొంతమంది బ్రహ్మ అని, కొందరు విష్ణు అని, కొందరు శివుడని అనేక నామాలతో పిలుస్తారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా సకల దేవతల నమస్కారాలు నీకే చేరుతాయి. అటువంటి నీకు నమస్కారం అని వాళ్ళంతా, ఈ సుమతి మొదలైనటువంటి వాళ్ళు చూస్తూ ఉండగానే, విష్ణువేశ్వరుడు చూస్తూ ఉండగా భగవంతుడు ప్రార్థించి, నువ్వు నాలుగు చేతులతో ఈ విశ్వరూపంతో ఉంటే వాళ్ళు తట్టుకోలేరు, అందరి పిల్లల్లాగే చిన్నపిల్లవాడి కింద మారిపో, రెండు చేతులు కలిగిన వాడిగా అయిపో అనగానే చూస్తూ ఉండగా పసిబాలుడిగా మారిపోయాడు. రెండు చేతులు వచ్చాయి. ఆయన కూడా తక్కిన పిల్లలాగే కేర్ క్యారం అని ఏడవడం మొదలుపెట్టాడు. చిన్నపిల్లలు కేర్ క్యారం అని, ఎందుకంటే ఇంగ్లీష్లో కేర్ తీసుకోమని ఏడుస్తున్నారు, కేర్ తీసుకొని అయినా అని ఏడుస్తున్నారు అనమాట. అలా ఏడుస్తూ ఉంటే వీళ్ళు తెల్లబోయి, అంత స్వప్నమేమో, ఇందాక నాలుగు చేతులతో అంతరూపంతో కనబడిన ఆయన ఇంతలోనే చిన్నవాడయ్యాడు, ఇది భ్రమ నిజమా అనుకుంటూ ఉంటే, అప్పుడు బ్రహ్మ ఇది భ్రమ కాదు, కల కాదు, నిజమే, ఆయనే వాసుదేవుడు, పరంధాముడు, అనేక జన్మల తపఃఫలితంగా నీ ఇంట్లో కుమారుడిగా పుట్టాడు, నీకోసమే విశ్వరూపం చూపించి అంతలోనే మా ప్రార్థన మీద సాధారణ బాలుడిగా కనబడ్డాడు. ఇప్పుడు చూస్తూ ఉండగా చూడు, ఇతను మళ్ళీ ఉపనయనానికి అర్హత కలిగిన, వయస్సు కలిగిన వాడు అవుతాడన్నట్ట. అంటూ ఉండగానే 8 ఏళ్ల బాలుడైపోయాడు ఆయన. ఇదంతా క్షణాల్లో జరిగింది. అప్పుడు సుమతి, విష్ణుయేశుడు, అయితే ఇతనికి ఉపనయనం చేయాలన్నారట. గర్గాచార్యుల వారు త్వష్ట ప్రజాపతి కొడుకు త్వాష్ట్రు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అనమాట. ఆయన, విశ్వకర్మ మొదలైన మహానుభావులంతా అక్కడికి వచ్చారు. ఈ కుర్రవాడికి ఉపనయనం చేశారు. ఉపనయన సమయంలో తలంటి స్నానం చేయించే బాధ్యత స్వయంగా సరస్వతి తీసుకున్నది. గాయత్రీ దేవత గాయత్రి మంత్రాన్ని ఉపదేశించింది. సావిత్రి దేవత అతనికి భిక్షాపాత్ర ఇచ్చింది. భవానీదేవి ఉపనయనమైనప్పుడు మొదటి భిక్ష వేసింది. ఉపనయనం అనే తంతు చూడండి మీకు, అందులో బ్రహ్మచారిని ఏం చేస్తారు, చేతికి ఒక గిన్నెచ్చి జోలిచ్చి భిక్షాందేహి అనమంటారు. ఆ వచ్చిన వాళ్ళు తోచిన భిక్ష వేస్తారు. అందులో భవానీదేవి సాక్షాత్ అమ్మవారు పార్వతీదేవి మొదటి భిక్ష వేసిందిట, పూర్ణ భిక్ష పెట్టింది. పార్వతీదేవి అన్నపూర్ణ కనుక ఆవిడ భిక్ష పెట్టాక ఆయనకి తిరుగులు లేకుండా అయిపోయింది భిక్షకి. అందుకని బోణీ బాగుండాలన్నారు. అప్పుడప్పుడు చూసారా, మొదటివాడు కనుక బాగా డబ్బులు ఇచ్చాడంటే బోణీ బాగుందంటే ఇంకా అక్కడి నుంచి రాణిస్తాడు వాడు. కొన్ని చోట్ల బోణీ బాగుండకపోతే వెళ్ళేదాకా ఎవరి దగ్గర నుంచి పైసా రాదు. అందుకనే భిక్ష భవానీ ద్వారా వేయించుకున్నాడు ఆయన. కొందరు కమండలం, కొందరు జటాజోటాలు, కొంతమంది ఏమో జింక చర్మాలు, కొందరు దర్భలు, ఇలా అందరూ ఇచ్చారట. ఇప్పుడు ఈ కుర్రవాడు గాయత్రి జపం చేశాడు. కలికి 8 ఏళ్ల ఉపనయనం చేయించుకున్న ఒటు అయిపోయాడు కదా. ఉపనయనం అయ్యాక గాయత్రి జపం చేసుకుని, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అన్నాడు బ్రహ్మని. ప్రభు, కర్తవ్యం వాకుపదేశించేవాడివి, కర్తవ్యం ఏమిటని అడుగుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉన్నది. నువ్వు కలిపురుషుణ్ణి నాశనం చేసి మళ్ళీ వైదిక ధర్మాన్ని లోకంలో నెలకొల్పడం కోసం ఆవిర్భవించావు, కాబట్టి దుష్ట శిక్షణ చెయ్యాలి, దానికి కావలసిన ఏర్పాట్లు చేసుకో అన్నట్ట. అప్పుడు ఆయన చిరునవ్వు, రవి అయితే నేను గురువుల దగ్గర విద్యను అభ్యసిస్తాను, నాకు నలుగురు గురువులు కావాలి, ఆ నలుగురి దగ్గర విద్య నేర్చుకుంటాను, నేను భగవంతుడి కనుక విద్య నేర్చుకోను, నాకు నేనే విద్యలన్నీ సొంతంగా నేర్చుకుంటాను అంటే జనం నన్ను ఆదర్శంగా తీసుకుంటారు, కాబట్టి ముందుగా నేను విద్యలు అభ్యసిస్తాను. అందులో మొదటి గురువు నాకు పరశురాముడు అని పరశురాముడిని పిలిచాడు. పరశురాముడు విష్ణువు యొక్క అవతారం, ఆయనలో ఉన్న వైష్ణవ తేజస్సు రాముడిలో కలిసిపోయినా శక్తి శక్తే. అందుకనే పరశురాముడి దగ్గర సంవత్సర కాలం ధనుర్యుద్ధం నేర్చుకున్నాడు, గండ్రగొడ్డలు తిప్పడం నేర్చుకున్నాడు, గదాయుద్ధం నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఏం చేశాట, త్వష్ట అనే ప్రజాపతిని పిలిచాడు. పరశురాముడికి దక్షిణిచ్చి త్వష్టని పిలిచి, త్వష్ట, పూర్వకాలంలో ఈ ధనుర్విద్య మొదలైనవన్నీ సరిపోయేవి, ఇప్పుడు కలియుగం యాంత్రిక జీవితం అయిపోతుంది, క్రమంగా వీళ్ళంతా తుపాకులు బాంబులు ఇలాంటి వాటితో యుద్ధం చేస్తారు, వాటిని నిరోధించే అస్త్రాలు నాకు కావాలన్నట. ఆయన నవ్వి, అన్నీ నువ్వే, అయినా అడిగావు కాబట్టి చెబుతున్నాను, నీ ధనుస్సు నుంచి కొన్ని అస్త్రాలు వెలువడేటట్టు చేస్తాను, అందులో ఒక అస్త్రం అణ్వస్త్రం అంటే అణుబాంబుల్ని నిర్వీర్యం చేస్తుంది, ఆటం బాంబులు వేస్తే కూడా ఆటం బాంబులు నాశనం చేస్తుంది, రెండవది భయంకరమైన గుళ్ళు తుపాకీ గుళ్ళు సృష్టించేటటువంటి వాటిని నాశనం చేసేటటువంటి అస్త్రం, దీనికి ఐంద్రాస్త్రం అని పేరు. ఈ అస్త్రంలోంచి పిడుగులు లాంటివి వచ్చి తుపాకీ గుళ్ళు ఉన్నటువంటి తుపాకులన్నిటినీ కదలకుండా చేసి నిర్వీర్యం చేస్తుంది. ఇవి ఒక రకమైన డ్రోన్ అన్నమాట, ఐరన్ డ్రోన్, ఇజ్రాయిల్ వాడుతున్న డ్రోన్. ఎన్ని ర్యాకెట్లు ప్రయోగించినా ఇది నాశనం చేస్తుంది ఐంద్రాస్త్రం. ఇంకా మూడవది చంద్రాస్త్రం అని ఒక అస్త్రం ఉంటుంది. ఈ అస్త్రం ఏం చేస్తుంది, లేజర్ కిరణాలు కూడా నా ధ్వంసం చేసేస్తుంది, భయంకరమైనటువంటి క్యాన్సర్ కలిగించేటటువంటి కిరణాలతో, అవేవో ఫాస్ఫరస్ బాంబులు అని ఉంటాయి కదా, భాస్వరం బాంబులు, ఇటువంటి వాటినండి ప్రయోగించే వాళ్ళని నాశనం చేస్తుంది అని ఈ అండవాయుధాలు తుపాకీ గుళ్ళు వీటిని నాశనం చేసే అస్త్రములన్నీ త్వష్ట ప్రజాపతి ఇచ్చాడు, ఎందుకంటే ఈ యుగానికి అవసరం గనక. ఆ తర్వాత అక్కడికి శివుడు వచ్చాడు, శివుణ్ణి కూడా సేవించాడు ఆయన. అంటే మొదటి గురువు పరశురాముడు, రెండు త్వష్ట, మూడవడు సాక్షాత్ శివుడు. ఈశ్వరుడు ఆయనకి అద్భుతమైన ఖడ్గం ఇచ్చాడు, ఆయనకి ఈ కత్తి ఇచ్చాడు. ఈ కత్తి చాలు ఎవడి నెత్తేనా నరికేయడానికి, ఊరికే ఈ ధనుస్సులు ఈ ఆయుధాలు పుచ్చుకున్నావు కానీ ఈ పరమ పవిత్రమైన ఖడ్గం సర్వాస్త్ర సంహారక ఖడ్గం, దీనికి తిరుగులేదు, ఇది ఎత్తితే అవతలవాడు ఏ ఆయుధ ప్రయోగం చేద్దామన్నా అవన్నీ స్తంభించిపోతాయి, వాడు కదలకుండా ఉంటాడు, వాడి తలలు నరికిపారి. ఈ ఖడ్గం తోకచుక్కలాగా వంగి ఉంటుంది, ధూమకేతువులా ఉంటుంది. ఇంకా నీకు ఒక ఆయుధంతో పాటు వాహనం కూడా ఇస్తాను, ఇటు చూడు, ఇది గారుడంచ అశ్వం, గారుడము అని పిలువబడే అశ్వం గుర్రం, ఇది గరుత్మంతుని శక్తితో ఆవిర్భవింపచేయబడిన గుర్రం. అనగా ఈ గుర్రం గరుత్మంతుడి లాగే రెక్కలతో ఉండి ఎగురుతుంది. గరుత్మంతుడికి ఎన్ని శక్తులు ఉన్నాయో అన్నీ ఉన్నాయి, కానీ గుర్రంలా ఉంటుంది, పాలనురుగు లాంటి గుర్రం అన్నమాట, తెల్లని గుర్రం అది. అసలు ఆ తెలుపుని దేంతో వర్ణించలేట. సాధారణంగా పాలనురుగుని చాలా బాగుంటుందంటమే, ఆ పాలకంటే తెల్లగా ఉంటుంది. ఈ ప్రపంచంలో పాలకంటే తెల్లగా ఉండే వస్తువులు కొన్ని, శివుడు చాలా తెల్లగా ఉంటాడు, ఆ తెలుపు ఇటువంటిదని చెప్పలేము. సరస్వతి అద్భుతమైన తెలుపు రంగులో ఉంటుంది, నారదుడు, ఆదిశేషుడు, నేను, మాలాంటి వాళ్ళ తెలుపు నీకు ఇదెంతో పాల్చడం, అంత తెల్లని గుర్రం అంటే అది. ఆ తెల్లని గుర్రం చాలా ఎత్తుగా ఉంటుంది, పెద్ద పెద్ద గిట్టలతో మంచి బలమైన గుర్రం, దానికి రెక్కలు ఉంటాయి కనుక ఆకాశంలో ఎగరగలదు, నీళ్లల్లో దిగ్గలదు, దాని గిట్టలు బోటు ఒక పడవలో ఉంటాయట, అందుకే అది నీళ్లలో కూడా ఎదగలదు, అగ్నిలో కూడా ప్రవేశించగలదు. అద్భుతమైన ఈ గుర్రం పేరు గారుడము. గరుడ పురాణంలో చెప్పారు ఇదే మాట, కల్కి పురాణంలో కూడా ఆ గుర్రమునకు గారుడము అనే పేరు చెప్పారు. తెల్లని ఈ గుర్రం నీకు ఇస్తున్నాను అని శివుడు ఆ శ్వేతాశ్యం, ఈ అద్భుతమైన కత్తి రెండు ఇచ్చాట. ప్రభు నువ్వు విష్ణువి అయినా వినయంగా కల్కి రూపంలో నాకు శిష్యుడు విద్యలు నేర్చుకున్నావు, అది నా భాగ్యం, నీకు భాగ్యమే. ఈ ఖడ్గం, ఈ గుర్రం, ఈ రెండింటి తోడుతో తక్కిన ఆయుధాలు పెద్దగా ప్రయోగించకుండానే సులభంగా విజయం పొందుతావు. అంటే అస్త్రాలు ఉన్నాయి నీ దగ్గర, ఈ అండవస్త్ర నాశనం చేసేవి. వాటి అవసరం తక్కువగా ఉంటుంది నీకు. నువ్వు తలుచుకుంటే క్షణాలలో ఈ కత్తితోటి ఏదైనా సాధిస్తావు. ఈ రెండూ పట్టుకెళ్ళి అన్నట్ట. శివుడి ద్వారా ఈ విధంగా విద్యను నేర్చుకుని అశ్వము కత్తి ఆయుధంగా పొందాడు. ఇక నాలుగోవాడు సాక్షాత్తు వశిష్ఠుడు అక్కడికి వచ్చాడు. ఆయన వచ్చి ఇతడికి అదృశ్యకరణి, విశల్యకరణి అనే మొదలైనటువంటి ఓషధుల యొక్క మంత్రాలు నేర్పాడు. అంటే ఒక మంత్రం చదివితే కనపడకుండా అదృశ్యం అయిపోవచ్చు. అసలు అదృశ్యశక్తే భగవంతుడి దగ్గర ఉంది, అయినా మానవుడిగా పుట్టాడు కనుక ఇప్పుడు ఆ అదృశ్యకరణి అనే మంత్రం నేర్చుకున్నాడు. విశల్యకరణి అని ఒక ఔషధం నేర్చుకున్నాడు. అంటే ఏమిటనమాట, ఇది ఎముకలు విరిగిపోతే వాటిని అతుక్కునేలా చేస్తుంది ఈ మంత్రం చదివితే, ఈ లేక మూలిక పెడితే. హిమాలయాల్లో కొన్ని మూలికలు ఉన్నాయి, ఆ మూలికలు నలిపి ఆ పసరు తీసి వేలు తెగిపోయింది అనుకోండి, ఆ వేలు అక్కడ పెట్టి దాని మీద ఆ పసరు వేసి కట్టేస్తే అతుక్కుపోతాయి. పుత్తూరులో అలాంటి వాళ్ళు ఉన్నారండి, తెగిన వేళ్ళు కాళ్ళు విరిగిపోతే అతికించే వాళ్ళు ఉన్నారు. మంచి మంచి డాక్టర్లు ఉన్నారు, గొప్ప గొప్ప డాక్టర్లు. అందుకే మా పీఠంలో అన్ని రకాల వాళ్ళకి సన్మానం చేస్తున్నాం. ఇప్పుడు రేపు వానపల్లి ప్రదీప్ గారు అనే ఒక డాక్టర్ గారు ఉన్నాడు విశాఖపట్నంలో, చాలా గొప్పవాడు, అద్భుతమైన ఆయుర్వేద వైద్యం చేస్తున్నవాడు ఆయన. ఆయనకి రేపు 21వ తారీఖున సన్మానం చేస్తున్నాం. గురువుగారి పీఠంలో మీరు చూశారు కదా, శివశక్తి వాళ్ళని సన్మానం చేశాం మొన్న బృందావనంలో. ఆ లలిత్ కుమార్ గారిని, అతనికి సన్మానం చేశాం. అలాగే వీలున్నప్పుడల్లా ఒక్కొక్కరికి ఏ ఏ రంగాల్లో ఉన్నారో ఆ గొప్పవాళ్ళందరినీ, ధర్మం కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళని పిలిపించి సన్మానం చేస్తున్నాం. ఈసారి వైద్య శాస్త్రంలో అరితేరిన వానపల్లి ప్రదీప్ గారికి సన్మానం చేస్తున్నాం. ఇలాగే సంగీతంలోను, ధర్మంలోను, సంస్కృతంలోను, వ్యాకరణంలోను, వీటిల్లో అరితేరిన వాళ్ళందరినీ కూడా సత్కరిస్తాం. అంటే మా పీఠం ప్రత్యేకంగా సంస్కృతానికి తెలుగుకే పెద్దపీట ఇస్తుంది, ఎందుకంటే ఇప్పుడు వాటి అవసరం ఉన్నది కనుక. జర్మనీలో నిష్ణాతు లేని వాళ్ళని సన్మానం చేయడానికి మీరంతా ఎలాగ ఉన్నారు మీ ఆర్గనైజేషన్? స్విట్జర్లాండ్ ఉంది, జర్మనీ ఉంది, డచ్ వాళ్ళకి సన్మానం చేయడానికి నెదర్లాండ్స్లో మన పవన్ కోట జగదీష్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మీరున్నారు. ఇంకా మరి సంస్కృతానికి పెద్దపీట వేసి రక్షించవలసిన అవసరం ఉంది. సంస్కృతం ఉంటేనే ఈ భూమండలం నిలబడుతుంది, సంస్కృతాచారం ఉంటేనే అన్నీ నిలబడతాయి, పురాణాలు నిలబడతాయి, వేదాలు నిలబడతాయి, సనాతన ధర్మం నిలబడుతుంది. లేదంటే పరమనీచులైన స్టాలిన్ లాంటి వాళ్ళు ప్రబలిపోయి దేశాన్ని పాడు చేస్తారు. అందులో వీళ్ళందరినీ నాశనం చేయాలంటే తప్పనిసరిగా సంస్కృతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ మధ్యన మా చాలా ఆత్మీయుడు శిష్యుడు అనే పిలవచ్చు కూడాను భరత్ కుమారు బాగా అద్భుతంగా అవధానాలు చేస్తున్నాడు, వాడిని వాడిని సన్మానం చేయాలి. సినిమా పాటలు రాసి ఇంకొక అనంతని ఉన్నాడు, అనంత శ్రీరామ్, చాలా మంచి కుర్రవాడు, వాడు నాన్నగారు నాకు మంచి స్నేహితులు కూడా. అతడు ధర్మాత్ముడు, రాముడికి వ్యతిరేకంగా ఎవరన్నా మాడితే చాలా కోపం వచ్చేస్తుంది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు దరిద్ర పార్టీని నెత్తి మీద పెట్టుకున్నాం, ఆ పార్టీ ఇంకా ఈ త్వరకాళకి సపోర్ట్ చేస్తుంది, మిమ్మల్ని భరించమని ట్వీట్ కూడా చేశాడు ధైర్యంగా. అలాంటి వాళ్ళు కావాలి దేశానికి. అంతేగాని ఇంట్లో కూర్చునేమో మేము పూజ చేస్తాం, బయటకు వస్తే విభూతి తుడుచుకుంటాం అన్నవాడు మనకు అక్కర్లా. ఇంట బయట విభూతి పెట్టుకుని తిరగాలి, ధర్మం కోసం నిలబడాలి వాళ్ళు కావాలి. కానీ బయటకు వచ్చిన తర్వాత భయపడిపోయి సెక్యులర్ సెక్యులర్ అనే పెక్యులర్ వ్యక్తులు మనకు అక్కర్లా. అందువల్ల ఎప్పుడూ కూడా ధర్మమును నిలబెట్టే వాళ్ళ కోసం మనం ఎంతో కొంత త్యాగం చెయ్యాలి. త్యాగే నైకే అమృతత్వ మానసు అని వేదం చెప్పింది. నకర్మణాన ప్రజయాధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. నువ్వు ఎన్ని గొప్ప పనులు చేసినా మోక్షం పొందలేవు. నా ప్రజయ, నీ పిల్లల వల్ల నీకేం ముక్తి రాదు. నీ పిల్లలు ఏదో ఉద్ధరిస్తా అనుకుంటున్నావు, అది భ్రమ. నా ధనేన, నీ డబ్బు నిన్ను అనుగ్రహిస్తున్నారు ఉట్టి భ్రమ. చచ్చే ముందు నీ డబ్బు నిన్ను రక్షించదు. నీ డబ్బులు అక్కుని నీ ఇంట్లో వాళ్ళు కూడా మూలబారేస్తారు చివరికి. అందుకని నా కర్మణ, నీ పనుల వల్ల, నీ ఉద్యోగం వల్ల అన్నమాట. నా ప్రజయ, నీ పిల్లల వల్ల, నా ధనేన, డబ్బు వల్ల నువ్వు ముక్తి పొందవు, సుఖం పొందవు. మరి దేని వల్ల ముక్తి పొందుతావు? త్యాగే నైకే అమృతత్వ మానసు. ఒక త్యాగం వల్ల, దానం చేయటం వల్ల మాత్రమే మనిషి అమృతత్వం పొందుతాడు, అనగా పునర్జన్మలేని ముక్తిని పొందగలుగుతాడు, భగవద్ దర్శనం చేసుకోగలుగుతాడు. వీడు చేసిన త్యాగం వీడిని చివరి క్షణాల్లో రక్షిస్తుంది. నేను చాలామందిని చూశాను. నేను మొన్నే చెప్పాక మీకు, మందరిలో పార్వతి గారిని ఓ హిందీ టీచర్ గారు ఉన్నారు, చాలా పెద్దవాడు, ఇప్పటికి వయసు పెరిగింది ఆవిడికి. ఆవిడకి నాన్న వాళ్ళు లేరు. ఆవిడ హిందీ పండిట్గా చేసి రిటైర్ అయ్యింది. ఆవిడకు వచ్చిన పెన్షన్ కూడా దాన ధర్మాలకే ఖర్చు పెడుతుంది. ఏమీ లేదు ఆవిడకి. కానీ ఏమిటో తెలుసా, ఆవిడకి ఇంత దగ్గు వస్తే ఆ ఊరు ఊరంతా తరలు వస్తుంది. ఇది యోగం అంటే. బోల్డ్ డబ్బులు సంపాదించుకుని ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళకి ఇంట్లో పిల్లలు కూడా చాకరీ చేయటం లేదు, ఏమీ లేకుండా ఒంటరిగా ఉన్న ముసలావిడికి ఆ పార్వతి గారికి సేవ చేయాలంటే అందరూ వచ్చేస్తారు. ఆవిడకి ఇంత తేడా వస్తే చూడండి ఎంతమంది వస్తారు, వాలిపోతారు, డబ్బు ఇస్తారు, ఆవిడకి జబ్బు తొలగించడానికి ప్రయత్నిస్తారు, పాదాలకు సేవ చేస్తారు. ఎలా వచ్చింది ఆ శక్తి? త్యాగం వల్ల వచ్చింది. నాకు ఆవిడ చూస్తే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తానమాట. ఆవిడకి నన్ను చూస్తే శుకుడు నాయన, ఆనాడు శుకుడు పరీక్షత్తికి భాగవతం చెప్పాడు నువ్వు నాకు చెప్పావని ఎదురుగుండా కూర్చుని వింటుంది. అంత గొప్ప ఆవిడ కింద కూర్చుని పురాణం వినేది. ఈ మధ్యన 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు దాటిపోయింది చూసి కానీ ఆవిడ చేతిలో ఏముంటుంది పెట్టేయటమే. ఆవిడకి పెన్షన్ ఎప్పుడూ సమయానికి ఉండదు, ఎందుకని రేపు రాబోయే పెన్షన్ ఇప్పుడే ఖర్చు పెట్టేస్తుంది ఆవిడ. అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఉన్నదంతా తగలేమని ఏమి అంటలేదు, కానీ ఎంతో కొంత త్యాగం లేకపోతే ఈ మానవుడికి సుఖం ఉండదన్నమాట. అందువల్ల చాలా అవసరం అది. అటువంటి త్యాగాన్ని భగవంతుడు మీ అందరికీ ప్రసాదించుగాక. మహానుభవుడైన వశిష్ఠాదుల ద్వారా ఇవన్నీ నేర్చుకున్నాడు. ఏది ఇందాక చెప్పానే, విశల్యకరణి, ఎముకల్ని అతికించేటటువంటి శక్తి. సంధానకరణి అనేది మృత సంజీవని, చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికిస్తేవి, అదే సంజీవని అమ్ములి కంటే. ఇటువంటివన్నీ వశిష్ఠుని ద్వారా ఔషధాలకు సంబంధించిన నేర్చుకున్నాడు. 4 గురువులకి దక్షిణ ఇచ్చాడు, వారిని పూజించాడు. గురుభక్తి అయిన తర్వాత ఆయన అప్పుడు తన అపూర్వమైన దివ్యశక్తిని ప్రదర్శించాట. ఇప్పటిదాకా నేను కుర్రవాడిలాగా నటించి విద్యను నేర్చుకున్నాను, ఇప్పుడు నా అవతారం యొక్క గొప్పతనం చెబుతున్నాను వినండి. నేనే రుద్రుణ్ణి, నేనే బ్రహ్మని, నేనే ఇంద్రాది దేవతల్ని, ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణి నేనే, నేను కాని వస్తువు అంటూ లేదు. అయినా నా లీల వల్ల కాలము కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని 4 యుగాలుగా వర్తిల్లుతుంది. అందులో కలియుగం అతి భయంకరమైనది, క్రూరత్వంతో కూడినది, కపటత్వంతో కూడినది. తుచ్చులేనటువంటి మానవులు కొంతమంది ఈ వేదధర్మాన్ని నాశనం చేసి దానికి కొత్త మతాలని పేరు పెడతారు. ఇటువంటి వాళ్ళు ఆలయాలు ధ్వంసం చేస్తూ ఉంటారు, దేవతల్ని తిడుతూ ఉంటారు, మొత్తం వేదాలలోకి సంబంధించిన యజ్ఞాలు మొదలైనవి ధ్వంసం చేస్తారు, నాకు ఇష్టమైన గోవుల్ని నాశనం చేస్తారు, విప్రులను నాశనం చేస్తారు, గోమాంస భక్షణ చేస్తారు. అటువంటి వాళ్ళ నుంచి తిరిగి భూమిని రక్షించి ధర్మ సంస్థాపన చేయటం కోసమే నేను ఈ అవతారం ఎత్తాను. ఈ అవతారంలో నేను ఇద్దరిని, దేవాపి అనేవాణ్ణి, త్రిపురుడు అనేవాణ్ణి సహాయకులుగా తీసుకుంటాను. వాళ్ళిద్దరినీ భవిష్యత్తులో రాజుల్ని చేస్తాను ఈ భూమండలానికి. నేను ఒంటరిగా పుట్టకూడదు కనుక మా అమ్మ నాన్నలకి ఇంకో 4 సోదరులు పుట్టేలా చేస్తాను. ఆ 4 ధర్మ, అర్ధ, కామ, మోక్షాలే. ధర్మార్థ కామ మోక్షములు ఈ విష్ణుయసుడికి, సుమతికి పిల్లలుగా పుడతారు. వీళ్ళు 4 రూపాలు ఎత్తి నా కూడా ఉంటారు. నేను కూడా అప్పుడప్పుడు 4 చేతులు ధరించి ఈ ధర్మార్థకామ మోక్షాలను నా పక్కనే పెట్టుకుని ఈ 4 సహకారంతో దుష్ట శిక్షణ చేస్తాను. దేవతలారా, ఋషులారా, అధర్మం ప్రబలిపోతుందని మీరేమీ భయపడకండి అని వాళ్ళందరికీ ధైర్యం చెప్పాడు ఆయన. ఆ తర్వాత సుమతికి, విష్ణుయసుడికి సరిగ్గా 4 కొడుకులు పుట్టారు. ఈ 4 ఎలాంటి వాళ్ళట? రామలక్ష్మణ భరత శత్రుకులు ఎంత ఐకమత్యంతో ఉన్నారో అలా ఈ 4 కూడా కల్కితోటి ఐకమత్యంతో ఉండేవారట. కల్కితో కలిపి వీళ్ళు పంచపాండవులు అయ్యారన్నమాట. వీళ్ళు కలిసే వెళ్ళేవారు, ఎక్కడికైనా కలిసే తిరిగేవారు. ఆ కాలంలో సింహళ ద్వీపంలో, సింహళం అంటే ఇప్పుడు శ్రీలంక అన్నమాట, శ్రీలంకని ధర్మధ్వజుడనే రాజు పరిపాలించాడు. ఆయన బృహద్రథ వంశానికి చెందినవాడు. ఆ మహారాజు గారికి ఒక కూతురు పుట్టింది, ఆవిడకి పద్మ అని పేరు పెట్టారు. ఈ పద్మ సాక్షాత్తు ఆదిలక్ష్మి. భగవంతునికి లక్ష్మీదేవి తోడు ఉంటేనే ధర్మకార్యాలు సాధిస్తారు. అందువల్ల సింహళ ద్వీపంలో పద్మ అనే పేరుతో లక్ష్మీదేవి బృహద్రథ వంశానికి చెందిన ధర్మధ్వజ మహారాజు గారి కూతురే పుట్టింది. ఆవిడకి స్వయంవరం చాటారు. ఆ స్వయంవరానికి కల్కి భగవానుడు వెళ్ళాట. ఎలా వెళ్ళాడు? తెల్లని గుర్రం మీద ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్ళాడు. ఈ పద్మ పుట్టిన దగ్గర నుంచి ఎవడు పడితే వాడు వచ్చి, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని చావగొడుతున్నారు రాజుగారిని. దాంతో రాజుగారు విసిగిపోయి ఓ రోజున పార్వతీదేవిని భక్తితో కొలిచాడు. లంకలో శంకరీదేవి ఉందండోయ్, ఆవిడెక్కడికి వెళ్ళాల, ట్రింకోమలిలో ఉన్న ఆలయంలోనే ఉంటుంది ఆవిడ. అక్కడే అమ్మవారి యొక్క శరీర అవయవం పడింది. పూర్వం సతీదేవి దక్షయజ్ఞంలో తన శరీరాన్ని ఏం చేసింది, కాల్చుకున్నది. అప్పుడు ఆ శరీరం నల్లగా బొగ్గులు అయిపోయింది. ఆ శరీరాన్ని దక్షయజ్ఞ వినాశనం అయిపోయాక శివుడు తన భుజం మీద వేసుకుని, సతీ నీ రూపం ఎలా అయిపోయిందా అని ఆ శరీరాన్ని భుజం మీద వేసుకుని ఉన్మత్తుడి పిచ్చివాడిలాగా అయిపోయి అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు, తాండవం ఆడాడు. భగవంతుడు అటు ఇటు దూకుతూ ఉంటే ఆయన బరువుకి భూమి దద్దరిల్లిపోయింది. స్వర్గానికి అడితే స్వర్గం పగిలిపోయింది, పాతాళం కదిలిపోయింది, ప్రపంచమంతా కదిలిపోయింది. అప్పుడు దేవతలు కంగారు పడ్డారు. బ్రహ్మదేవ, శివుడు ఉన్మాదంతో సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకుని అటు ఇటు ఎగిరి గంతులేస్తున్నాడు. ఆ శరీరం ఉన్నంత వరకు ఆయన ఉన్మాదం విడిచిపెట్టడు. శరీరం ఆయన నుంచి దూరం చేయటం మన వల్ల కాదు. శివుడు ఉన్మాదం తగ్గించి ఆయన అకాల తాండవం చేయకుండా, ప్రళయం చేయకుండా ఆ శరీరాన్ని ఆయనకి దూరం చేసి మమ్మల్ని రక్షించు అనగా వెంటనే బ్రహ్మ దేవతల్ని వెంట పెట్టుకుని విష్ణువుని ప్రార్థించాడు. శివుడి శరీరం, శివుడి యొక్క భుజం మీద ఉన్న సతీ శరీరం ఆయనకు దూరం చెయ్యి. అప్పుడు ఆయన ప్రశాంతంతో తపస్సు చేసుకుంటాడు. అప్పుడు అమ్మవారు మళ్ళీ జన్మెత్తుతుంది, పార్వతి పేరుతో పుట్టి ఆయనకి భార్య అవుతుంది. అప్పుడు లోకాలు సుఖంగా ఉంటాయి. అనగా విష్ణుస్తు త్వరయాతత్ర ధనురుద్యమ్య మార్గణై చిచ్చేద అవయవాన్ స్థాన్ తత్తత్ స్థానేషు తేపతత్. వెంటనే విష్ణు అలాగే అని హుటాహుటిన బయలుదేరి శివుడు అటు ఇటు పరుగు పెడుతున్నటువంటి ప్రాంతాలకు వచ్చాడు. ఆయన ధనుస్సుకి 108 బాణాలు ఎక్కుపెట్టాడు. ఈ 108 బాణాలతో శివుడి భుజం మీద ఉన్న ఎండిపోయిన కట్టెలాగా, కాలిపోయిన కట్టెలో ఉన్న సతీ శరీరాన్ని ఛేదించాడు. ఈ 108 బాణాలకి ఆ శరీరం 108 ముక్కలై మొత్తం భూమండలంలో వెదజల్లబడింది. ఒక్కొక్క చోట ఒక్కొక్క ముక్క పడింది. అందులో లంకలో ఒక అవయవం పడింది. అక్కడ శాంకరి అనే పేరుతో అమ్మవారికి గుడి కట్టాడు బ్రహ్మ. అక్కడే శివుడు స్వయంగా పూజ కూడా చేశాడు. ఆ తర్వాత శివుడు ఉన్మాదం తగ్గింది. అమ్మవారి శరీరం దూరం అయిపోగానే అమ్మ మళ్ళీ హిమవంతునికి, మేనకకి పార్వతిగా పుట్టింది. పార్వతీ పరమేశ్వరి కళ్యాణం అయ్యింది. ఈ 108 ముక్కలు సతీదేవి యొక్క శరీర అవయవాలు పడిన చోట మొత్తం 108 శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. అందులో 18 పీఠములు మరింత ప్రసిద్ధికి ఎక్కాయి. ఆ 18 లంకాయాం శంకరీదేవి మొదలైనటువంటివి. అందులో ఆ లంకలో శంకరీదేవి ఉన్న స్థలం ప్రస్తుతం ట్రింకోమలి అని పిలువబడుతోంది. ఆ స్థలానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అక్కడ పక్కనే ఒక ఇసుకలింగాన్ని చేసుకుని రోజు రావణుడి తల్లి కైకసి పూజించేది. రేపు జనవరిలో పెడుతున్నాం, జనవరి 12 నుంచి లంకకి తీసుకెడుతున్నాను కొంతమందిని. అద్భుతమైన స్థలం అది. ఆ ట్రింకోమలి దగ్గర సముద్రం ఉంటుంది, హిందూ మహాసముద్రం. ఆ సముద్ర తీరంలో రావణాసురుడి తల్లి కైకసి రోజు ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసి ఆ లింగానికి అభిషేకం చేసేది. ఆ తర్వాత అభిషేక జలాన్ని తీర్థంగా రావణుడికి ఇచ్చేది. సైకత లింగముతో నీవు రోజు శివుణ్ణి అర్చన చేసి ఆ తీర్థం నీ కొడుకు కోసం ఇంటికి పట్టుకురా. కొడుకు అక్కడ ఉంటే వాడికి ఇయ్యి, లేకపోతే వాడి పూజామందిరంలో ఆ తీర్థం పోయి. అలా లింగాభిషేకం జరిగి ఆ తీర్థం రావణునికో, రావణుని పూజామందిరానికో చేరినంతకాలం రావణాసురుడికి మృత్యువు రాదు. లింగం ఎప్పుడైనా భంగం అయిపోయిందా, పూజ ఆగిపోయిందా, ఇంకక్కడి నుంచి రావణుణ్ణి చంపేవాడు పుడతాడు, రావణుడికి చావు తప్పదు అని శివుడు హెచ్చరించాడు ఒకప్పుడు కైకసిని. అందుకే కైకసి విడిచిపెట్టకుండా నిత్యం శివాభిషేకం చేసేది. రావణుడు ఇంట్లో ఉంటే తీర్థం ఇచ్చేది. రావణుడు ఏ దండయాత్రలకో పోతే ఆ తీర్థాన్ని రావణుడి మందిరంలో ఉన్న శివలింగం మీద పోసేసేది. ఇలా కొంతకాలం జరిగింది. దేవతలు ఈ రావణుడు ఎలా చేస్తాడు అని బ్రహ్మను అడిగితే, అప్పుడు బ్రహ్మన్నాడు, కైకసి చేస్తున్న శివలింగాభిషేకం ఆగిపోవాలి. ఆ లింగం భంగం అయిపోయిందా, ఇక వాడికి పతనం మొదలవుతుంది, రాముడు పడతాడు, వాడు చస్తాడన్నట్ట. అప్పుడు దేవతలంతా వాయువుని, సముద్రుని ప్రార్థించారు. వాయువు సముద్రంలో కలిసి ఓ రోజున కైకసి శివలింగానికి అభిషేకం చేస్తుంటే పెద్ద కెరటం వచ్చేలా చేశాడు. ఈ కెరటం వచ్చి శివలింగాన్ని కొట్టుకుపోయేలా చేసింది. దాంతో శివలింగం భంగం అయిపోయింది, ఈ ఇసుకలింగం కొట్టుకుపోయింది. ఇంకా అక్కడి నుంచి పతనం మొదలైందనమాట. అదిగో ఆ శివలింగాభిషేకం జరిగిన స్థలమే ఈ ట్రింకోమల దగ్గర కనపడుతుంది. అక్కడ రావణాసురుడికి ఒక విగ్రహం కూడా పెట్టారు. వాడి దగ్గర వీణ కూడా ఉంటుంది, రుద్రవీణ. కానీ అదేంటో మన వాళ్ళు ఆ రావణాసురుడి విగ్రహం మీద పావలాలు, రూపాయలు, 2 రూపాయలు కరెన్సీ వేస్తారు. చిల్లర, రావణాసురుడు బతుకు చిల్లర బతుకు. రావణాసుడు విగ్రహానికి చిల్లరే, ఏది కనపడితే దాని మీద వేసేయటమే. ఆ చివరికి తురకాళ్ళ దగ్గర కూడా వెళ్ళి శివలింగం మీద వేసినట్టుగా డబ్బులు వేస్తారండి. మీరు కొన్ని పనులు చేయకండి, దర్గాల దగ్గరికి మీ జీవితంలో వెళ్ళకండి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైనది దర్గా. ఆ దర్గాలన్నీ కూడా హిందువుల్ని చంపి రక్తాలని పారించి ఏర్పాటు చేసిన సమాధులవి, అవన్నీ తురకాళ్ళవి. అక్కడికి వెళ్ళకండి. అజ్మీర్ వెళ్ళడం అక్కడ దరిద్రం. ఆ అజ్మీర్లో స్టేషన్లో దర్గాకి వెళ్ళడం, ఆ పాపం వల్ల నరకానికి పోతారు. నేను చెప్పడం కాదు, భవిష్య పురాణంలో వ్యాసుడు చెప్పాడు. పొరపాటుని తురకాళ్ళ దర్గాల దగ్గరికి వెళ్ళారా, వాళ్ళని మీరు గురువులుగా భావించారా, వాళ్ళ వల్ల తాత్కాలిక ప్రయోజనం తప్ప చివరికి సర్వనాశనం అయిపోతారు. ఇది వ్యాసుడు చెప్పాడు, గురువుగారు శాసించారు, వింటే వినండి, లేకపోతే ఆవిడ కర్మవాడిది. ఈసారి ఇంక ఏ యాత్రకి వెళ్ళినా పొరపాటును కూడా దర్గా దగ్గరికి వెళ్ళకండి. దర్గా దగ్గరికి వెళ్ళడం అంటే చేజేతులారా మీరు హైందవానికి అపచారం చేస్తున్నారన్నమాట. కనిపించిన దానికల్లా అలా చేసేసరి ఎన్ని చోట్ల అసలు ఆ కథలు చెబితే మీకు భయం వేస్తుంది. అవన్నీ ఒకసారి యూట్యూబ్లో చూడండి, నేను చెప్పడం కంటే చూస్తే న్యాయం. అందులో ఎక్కడికైనా యాత్రకి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కనపడితే చర్చి దగ్గరికి వెళ్ళిపోవటమే, అక్కడికి పోవటమే, అవన్నీ దరిద్రాలు. పరమ పవిత్రమైన మన ఆలయాలకు వెళ్ళక ఈ అన్యమతస్తుల జోలికి వెళ్ళే కర్మ ఏం వచ్చిందో తెలియదు మన వాళ్ళకి అనమాట. అందులో హిందువులు ముందు సగం బాగుపడకపోతే దేశం బాగుపడదు, ప్రపంచం బాగుపడదు. ఆ సింహళ ద్వీపంలో లంకా శాంకరి ఉంది కదా, ఆ శాంకరి దగ్గరికి వెళ్ళాడు ఈ రాజుగారు. ఎవరు ఇందాక చెప్పినా బృహద్రథ వంశంలో పుట్టిన ధర్మధ్వజుడు. ఆయనకి లక్ష్మీదేవి కూతురుగా పుట్టింది, పేరు పద్మ అని చెప్పాను కదా మీకు. ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి, అమ్మ నా కూతురు లక్ష్మీస్వరూపిణి అని నా నమ్మకం. ఆయనకి ఇంకా పూర్తిగా లక్ష్మి అని తెలియదు. లక్ష్మి వంటిది, ఎవడ పడితే ఎవడొచ్చి నీ కూతురిని మనం అడుగుతున్నాడు. నా కూతురికి తగిన వరుడు ఎవరో నువ్వే నిర్ణయించు. నా కూతురికి వచ్చే ఈ పెంట తగ్గించనగానే ఆవిడ చిరునవ్వు నవ్వి, ఎవడైనా నీ కూతుర్ని కామదృష్టితో చూసినా, నీ కూతుర్ని నాకిమ్మని పెళ్లి చేయమని అడిగినా వాడు వెంటనే స్త్రీగా మారిపోతాడు. ఒక్క విష్ణువు తప్ప ఆవిడ ఇంకెవరు చూసినా స్త్రీలు అయిపోతారు అనగానే ఆయన ఆనందపడ్డాడు, ఇంటికి వచ్చాడు. ఇక అక్కడి నుంచి ఎవరన్నా రాజకుమారుడు వచ్చి మీ అమ్మాయి పద్మం నాకు ఇవ్వండి అన్నాడా, వాడు ఆడదైపోవడం మొదలెట్టారట. చక్కగా అలా చీర కట్టుకుని అహనా పెళ్ళి అంట ఓహనా పెళ్ళి అనకంటే అని పాడుకోవడం మొదలెట్టారు. దాంతో రాజులందరూ అడిలిపోయారు. మాట వరుసకి పెళ్లి చేయమని అడిగితే ఆడవాళ్ళు అయిపోతే మేమేమైపోతామండి, మా వంశాలు ఏమైపోతాయి అనగా రాజుగారు, ఇది నిజమేసమ్మా, ఆవిడ కామదృష్టితో చూసిన వాళ్ళు, ఆమె ఇచ్చి పెళ్లి చేయమని కోరిన వాళ్ళు అందరూ లేడీస్ అయిపోతే ఇంక లోకల్లో జెంట్స్ ఏమైపోతారు అనుకుని మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అడిగాడు. అప్పుడు ఆవిడ జాలిపడి కంగారు పడకు, ఏదో ఒకనాటికి విష్ణువు వచ్చి ఆవిడ పెళ్లి చేసుకుంటాడు. ఆవిడకి విష్ణువుతో పెళ్ళి అవగానే ఈ ఆడవాళ్ళంతా మళ్ళీ మీసాలతో మగవాళ్ళు అయిపోతారు. పాత వయసుతోటి ఉంటారు, మళ్ళీ రిటైర్ అయిపోరు, ముసలాళ్ళు అయిపోరు. కాబట్టి కొత్త పెళ్ళిళ్ళు అప్పుడు చేసుకోవచ్చు అని వరం ఇచ్చిందిట. అక్కడి నుంచి ఆడవాళ్ళు అయిపోయిన వాళ్ళంతా, బాబు విష్ణుదేవా నువ్వు రానాయనా, వచ్చి పద్మని పెళ్లి చేసుకుని అయినా మాకు మళ్ళీ తిరిగి పురుష రూపం ప్రసాదించని ప్రార్థించడం మొదలెట్టారు. ఈవిడ పెళ్ళి ఇప్పుడు వీళ్ళకి అవసరమైంది, అందుకని రోజు ప్రార్థించేవారట. ఇలా ఉండగా ఈ విషయం భగవంతుడైన వాసుదేవుడికి నారదుడు చెప్పాడు. నారదుడు ఉండాలి అన్నిటికీ. నారదుడు లేకపోతే ఇప్పుడు మీకు వచ్చి స్విట్జర్లాండ్లో పురాణం చెప్పేది నారదుడే, ఆ విషయం మర్చిపోకండి, పద్మాకర్ అనుకోకండి. నారదుడు లేకపోతే పురాణాలు లేవు, నారదుడు లేకపోతే ధర్మరక్షణ లేదు, ఎన్నో కార్యాలు లేవు. ఇప్పుడు నారదుడు అలా చెప్పగానే ఈయన బయలుదేరాడు. ధర్మధ్వజ మహారాజు గారి ఆస్థానానికి వెళ్ళాడు. ధర్మధ్వజుడు అన్నట్ట, ఏమండి ఎందుకైనా మంచిది, ముందే చెబుతాను, మా అమ్మాయిని ఎవరైనా పరాయివాడు చూస్తే పెళ్లి చేయమని అడిగితే స్త్రీ అయిపోతాడు, అందువల్ల ఆలోచించుకుని మా అమ్మాయి దగ్గరికి వెళ్ళండి అనగానే నాకు ఆ భయం లేదు. అయి ఆ మాత్రం ఆడవేషం నేను ఒకప్పుడు వేశా క్షీర సముద్ర మథనంలో. దేవదానవులు పాల సముద్రం చిలికినప్పుడు అమృతం పుట్టింది. ఆ అమృతం పుట్టినప్పుడు దానవులు అమృతం ఎత్తుకుపోతూ ఉంటే దేవతలకు అమృతం ఇవ్వడానికి నేను మంచి వేషం వేశాను. అబ్బో నేను ఏ వేషమైనా వేస్తాను, మగవేషం వేయగలను, ఆడవేషం వేయగలను. మామా డోంట్ వర్రీ, వై డూ యూ ఫియర్ వెన్ ఐ ఆమ్ హియర్ అని ఆయన లాంగ్వేజ్ వచ్చలేండి ఆయనకి అని చెప్పి పద్మావతి దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకోగానే ఆయన అలాగే ఉన్నట్ట. అప్పుడు అర్థమైంది రాజుగారికి, మహాత్మా ఆదిదేవ మా అమ్మాయి చేతి పట్టుని పట్టుకుని పెళ్లి చేసుకోమని అడిగి ఆమె పక్కన నిలబడి కూడా ఇంకా పురుష రూపంలో ఉన్నావంటే నువ్వే ఆది విష్ణువి అని వారిద్దరికి వివాహం చేశాడు. వారిద్దరికి అలా పెళ్ళి అయిందో లేదో అప్పటిదాకా ఆడవాళ్ళు అయిపోయిన ఈ రాజకుమారులు మొదలైన వాళ్ళంతా తిరిగి మగవాళ్ళు అయిపోయి, అమ్మయ్య మీ పెళ్ళి అయ్యింది, ఇహ మాకు పెళ్ళి అవుతుంది, అవ్వలసిన పెళ్ళి బాగా అయింది, మాకు బాగా అయింది పెళ్ళి, క్షవర కళ్యాణం అయ్యింది. ఇంకెప్పుడు జీవితంలో ఇలాంటి పిచ్చి పనులు చేయం అంటే పవిత్ర స్త్రీల తోలికి వెళ్ళాం అని ఒట్టేసుకుని పెళ్లి విందు తిని వెళ్ళిపోయారు పాప వాళ్ళంతా. ఈ అమ్మవారితో వివాహం అయిన తర్వాతే దుష్ట శిక్షణ జరుగుతుంది, అందుకని ఆయన వివాహం చేసుకున్నాడు. ఎప్పుడూ భగవంతుని చేత పనులు చేయించేది అమ్మే, అందుకని భగవంతుడిని పురుషుడు అంటారు, అమ్మవారిని పురుషకారము అంటారు. అంటే భగవంతుడిని నువ్వు ఈ పని చెయ్యి, ఇలా వీడిని రక్షించు, ఈ పూట వీళ్ళకి అన్నం పెట్టు, వీళ్ళకి వాహనం ఇయ్యి, పాపం స్విట్జర్లాండ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 10,000 ఫ్రాంకులు జీతం హఠాత్తుగా పెరిగేటట్టు చెయ్యి అని ఇవన్నీ చెప్పేది ఆవిడే. 10,000 ఫ్రాంకులు వాళ్లే కొట్టేయకుండా అప్పుడప్పుడు గురువుగారికి 1,000 ఫ్రాంకులు ఇచ్చేటట్టు చెయ్యి అని చెప్పేది ఆవిడే. మళ్ళీ ఇలా అందరి చేత మంచి పనులు చేయించేటటువంటి ఆయన పనిశక్తి ఉందే, దాన్ని పురుషకారం అంటారు. కాబట్టి దీన్ని బట్టి ఏంటనమాట, భగవంతుడి దగ్గర ఉన్నది శక్తి, ఆ శక్తిని ఉపయోగించి పనులు చేయించే బాధ్యత మాత్రం అమ్మది. అందుకని ఎప్పుడు మగవాడు పురుషుడు, అతని పురుషకారం అతని భార్య. మనకి తెలియదు ఏముంది ఇందులో, ఏమండి మన ఇంటి పేరు ప్రయాగే కాదు, మనం ప్రయాగలా ఉండాలి, గురువుగారి పురాణం వినాలి అని ఆయన చేత ఇక్కడికి తీసుకొచ్చి పని చేయించేది ఆవిడ తప్ప ఆయన కేవలం స్టీరింగ్ పట్టుకోవడమే. అసలు స్టీరింగ్ ఎక్కడ ఉంటుంది? అందువల్ల ఎవరైనా అంతే, మన ప్రఫుల్లైనా మీరైనా ఎవరికైనా ఇంట్లో ఆడవాళ్ళు కనుక సహకరిస్తే మీరు ఏదైనా పని చేస్తారు. ఎందుకు గురువుగారు పిలిచారు ఇంట్లో పెడితే గదంతా ఆయన 7 రోజులు ఆక్రమిస్తే మనమేమైపోతాం అని ఆవిడ అనుంటే ఆయన పిలవగలడా? అప్పుడు అట్లు కాదు, చెమట్లు మిగులుతాయి. అందువల్ల ప్రపంచంలో ఏ పనైనా చెయ్యాలంటే ముందు అమ్మలే, అమ్మలది ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నారు. లక్ష్మీదే ఉంటేనే విష్ణు ఏ పనైనా చేస్తాడు, అందువల్ల పురుషకారం ఉంటేనే పురుషుడు చేస్తాడు. అందువల్ల అమ్మవారు పక్కన కూర్చున్నాక అప్పటికి కలియుగం యొక్క ప్రభావం పెరిగిపోయింది, ప్రపంచమంతా భయంకరమైపోయింది, క్రూరులు పెరిగిపోయారు, నాస్తికులు పెరిగిపోయారు, ఆలయ ధ్వంసం పెరిగిపోతోంది, వైదిక ధర్మం తరిగిపోతున్నది, ఎవరెవరిని నంబరు, ఎక్కడ చూసినా హింస, ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం, ఏ రాజ్యంలో ఏ 2 ప్రాంతాలు కలిసి ఉండవు. అందులో భారతదేశాన్ని 60-70 ఏళ్ళు పరిపాలించిన దరిద్ర పార్టీ ఉంది, అది రాహుగ్రహం కంటే ప్రమాదకరమైన పార్టీ. ఆ పార్టీ ధ్వంసం అయిపోవాలి ముందు, అది దాని మీద బాంబు వేయాలి ముందు. ఇంకా సిగ్గు లేకుండా ఓట్లేస్తారేటండి వీళ్ళు? ఈసారి కనుక ఆ భస్మాసుర హస్తాన్ని ఎవడన్నా నెత్తికెక్కించుకున్నాడా ప్రపంచాన్ని బాగు చేయలేము మనం, గుర్తుపెట్టుకోండి. అది సమాధి అయిపోతేనే అంతో ఎంతో ధర్మం నిలబడుతుంది అని భవిష్య పురాణాలు వ్యాసుడు చెప్పాడు, నేను చెప్పలేదు, వీళ్ళు నా మీద పడద్దు, మొహమాటం లేకుండా ఇలాగే చెబుతాను నేను. అంత ధైర్యంగా చెప్పకపోతే బాగుపడరు ప్రజలు. సరే ఇదో పక్కన పెడితే, వీళ్ళందరి నుంచి రక్షించడానికి అప్పుడు భగవంతుడు తన 4 సోదరుల్ని మహానుభావులైనటువంటి వాళ్ళని వెంట పెట్టుకుని, పరివారాన్ని వెంట పెట్టుకుని ఇదిగో కోటకం ఎక్కాడు, గుర్రం ఎక్కాడు. చాలా అద్భుతం ఇంకా చెప్పారు అక్కడ, చాలా పెద్ద కథ అనుకోండి, మీకోసం క్లుప్తంగా చెప్పాను, ఇది మొదటిసారి కనుక. తెల్లని గుర్రం ఉందని చెప్పారు కదా, ఆ గుర్రం ఎక్కాడు, చేతిని ఓ కత్తిరి గిరగిరా తిప్పాడు, ఇక ఈ భూమండలం మీదకి దండయాత్రకు వెళ్ళాడు. మొట్టమొదట ఆయన దండయాత్రకు వెళ్ళింది పాకిస్తాన్ మీదకి అనమాట. ఇంకా అక్కడ పాకిస్తాన్ మనలో కలిసిపోతున్నట్ట, ఇండియా పాకిస్తాను బంగ్లాదేశ్ కలిసిపోతాయి, కలిసిన ఈ పాపిస్టు వాళ్ళ యొక్క మూలాలు అక్కడ ఉన్నాయి కొన్ని, వాళ్ళ దగ్గరికి వెడతాడు ఆయన. వాళ్ళందరినీ వరసగా నరిగి పారేశాడు అనమాట. మ్లేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాళం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవా కేశవాధృత కల్కి శరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే. ఈ మృత్యుల్ని చంపడం కోసం తోకచుక్కల పదునుగా వంకరగా ఉన్న కత్తిని గిరగిరా తిప్పుతూ తెల్లని గుర్రం ఎక్కి ఆయన అక్కడికి పెడతాడు. వాళ్ళని నరికి పారేస్తూ ఉంటేట తలలు తెగి రక్తం బడబడ ఒక నదిలా ప్రవహిస్తుందిట. అందులో ఈ గడ్డాలతో ఉన్నటువంటి తలకాయలు వెడుతూ ఉంటే గడ్డం నాచులాగా, తలలేమో చేపల్లాగా, మొండాలు మొసళ్ళల్లాగా, చేతులేమో పీతల్లాగా వెళ్ళిపోతూ ఉంటాయట. అంతటి భయంకరమైన రక్తపు ఢేర్లు ప్రవహింపజేస్తాడు. లోక కంటకులు ఎవరిని బ్రతకనివ్వనటువంటి మ్లేచ్చుల్ని చంపి పారవేస్తాడు. ఈ అన్యమతస్తులందరినీ నరిగి పారేస్తాడు. ఆ తర్వాత మొత్తం భూమండలం అంతా కలదిరిగి ధర్మాత్ముల్ని మాత్రం, సాధువుల్ని మాత్రం రక్షిస్తాడు. అప్పుడు దేవాపి అనేవాణ్ణి రాజుని చేస్తాడు, కృతయుగ ధర్మాన్ని ప్రవర్తించేస్తాడు. ఇదంతా చేయటానికి ఆయనకి 1000 సంవత్సరముల కాలం పడుతుంది మొత్తం. ఆ 1000 కాలంలో కూడా ఈ శంబల అద్భుతమైన గ్రామంగా మొత్తం ప్రపంచానికి రాజధాని అవుతుంది. హిమాలయ పర్వతాల్లో నుంచి అది మొత్తం హరిద్వార్ వరకు వ్యాపిస్తుంది. ప్రస్తుతం హిమాలయాల్లో ఉందని చెప్పాం కదా, శంబల కేదారం దాటిన తర్వాత ఎక్కడో ఉన్న ప్రాంతం నుంచి మొదలుపెట్టి హరిద్వారం వరకు ఒక మహాసామ్రాజ్యం, శంబల సామ్రాజ్యం ఏర్పడుతుంది. ఒత్తు ఉండి లేకుండా కూడా రెండు పేర్లతో ప్రసిద్ధి ఎక్కుతుంది, శంబల శంబల. శం అంటే సుఖము, సుఖమును కలిగించి తద్వారా మనకి బలాన్ని, ఆనంద బలాన్ని, సంతోష బలం ఇస్తుంది కనుక శంబల అన్నారు. శంబల అంటే దుష్ట శిక్షణ చేయునది అని అర్థం అన్నమాట. అందువల్ల శంబల శంబల రెండూ కూడా సరి అయిన శబ్దాలే. శంబల అనకూడదు, దిక్మాల భాష మన వాళ్ళకి నోట్లో ఆడక నమశివాయ దెబ్బకి శివుడు అక్కడ నుంచి పారిపోతాడు, నమశివాయ అనాలి. శంకర అనాలి, అంతేగాని శంకర్ అంటే అది శంకర శివశేర్లాగా. అందువల్ల శంకర శంబల అని స్పష్టంగా పలకాలి. ఆ ప్రాంతం నుంచి దివ్య తేజస్సు ప్రసరిస్తుందన్నమాట. వీళ్ళంతా పిశాచాలు లాంటి వాళ్ళందరినీ నాశనం చేస్తాడు ఆయన. అటువంటి కల్కి పురాణం మీ అందరూ అమావాస్య పూట విన్నారు. అమావాస్య నాడు ఈ ఘట్టం విన్నటువంటి వాళ్ళకి పితృదేవతల యొక్క కటాక్షం కలుగుతుందిట. కల్కి పురాణాన్ని అమావాస్య నాడు వింటే ముందు ఎవరి కటాక్షం, పితృ కటాక్షం కలుగుతుంది. పైన యమలోకంలో సంయమనీపురం దగ్గర పితృదేవతలని కొందరు ఉంటారు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్లే మన తల్లులను తండ్రులను రక్షించిన వాళ్ళు, మన వంశం నిలబెడుతున్నారు. వారి అనుగ్రహం ఉంటేనే పిల్లలు పుడతారు. కొంతమందికి ఎప్పటికీ పిల్లలు ఎందుకు పుట్టారంటే అది వారి యొక్క అనుగ్రహం లేదు, లేదా రుణానుబంధం లేదు. ఇప్పుడు అటువంటి పితృదేవతల కటాక్షం కలిగితే పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు, వంశాభివృద్ధి కలుగుతుంది, ఆ వంశం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. పితృదేవత కటాక్షం ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. పితృదేవతల కటాక్షం లేకపోతే భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం అస్సలు ఉండదట. ఇవన్నీ కలగాలంటే వాళ్ళ అనుగ్రహం కావాలి. అందుకని కలికి పురాణాన్ని పూర్వం వినేవారు. అందున అమావాస్య నాడు వింటే వారి అనుగ్రహం కలుగుతుంది. పూర్వం అమావాస్య వస్తే పితృదేవతలకి తర్పణాలు ఇచ్చి పిండ ప్రదానాలు చేసి వెండి దానం చేసేవారు తప్పనిసరిగా. ఇప్పుడు కలియుగంలో అన్నీ చేయలేకపోతున్నాం. అందుకని లఘువుగా ప్రాయశ్చిత్తం ఏంటనమాట, మహాలయ పక్షాలు తెలిసేవి, మహాలయ పక్షాలు ఇవ్వాలి ఆఖరు రోజు. ఈ రోజున కనీసం 5 కేజీలకి తక్కువ కాకుండా వెండి దానం చేయాలి, బంగారం దానం చేయాలి, పితృదేవతలకి పిండ ప్రదానాలు చేయాలి, తర్పణాలు ఇవ్వాలి. ఇన్ని చెయ్యలేని వాడి కోసం ఏం చెప్పారన్నమాట, కల్కి పురాణమును శ్రద్ధగా వినుము అన్నారు. కల్కి పురాణం వింటే ఈ మహాలయ పక్షములలో 15 రోజుల పాటు పితృదేవతలకి చేయవలసిన అన్ని కార్యములు చేసిన పుణ్యం పొందుతాం. ఇది లఘూపాయం, సులభోపాయం. ఈ కథను విన్న తర్వాత సూర్యభగవాను తలుచుకుంటే అటువంటి వాడి పాపాలన్నీ పోయి ఆదిత్యుని అనుగ్రహం కలిగి సూర్య భగవానుడి అనుగ్రహంతో ఆరోగ్యం వస్తుందండో, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తన్నారు. అందుకే ఈ పురాణం విన్నాక పూర్వకాలంలో సూర్యుడికి నమస్కారం చేసి ఆయన స్తోత్రం చేసేవారన్నమాట. చెప్పండి మీరు కూడా, అందరూ కూడా, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఈ శ్లోకాన్ని కల్కి పురాణం విన్న తర్వాత అమావాస్య నాడైతే తప్పనిసరిగా చదువుకుంటే సూర్యానుగ్రహం కలుగుతుంది, దానివల్ల స్వాస్థ్యం కలుగుతుంది. ఈ కథని శ్రద్ధాశక్తులతో ప్రతి పూర్ణిమ నాడు, అమావాస్య నాడు, ఏకాదశి నాడు వింటే అటువంటి వాడికి గృహయోగం కలుగుతుంది, గ్రహదోషాలు తొలగిపోతాయి, అపశకునాలు ఉంటే తొలగిపోతాయి. తెల్లవారుజామున వింటే ఆ పూట ప్రయాణానికి వెళ్ళేటటువంటి వాడికి అపశకునాలు రావు, ప్రయాణం సుఖంగా సాగుతుందన్నారు. ఉద్యోగాలకు వెళ్లే ముందు ఈ పురాణంలో ఎంతో కొంత భాగం కనీసం ఒక అక్షరమైనా వింటే అటువంటి వాడికి యజమానుల వల్ల గండం తొలగి యజమానుల అనుగ్రహం కలుగుతుంది. వాడి అనుగ్రహం ఉంటేనే ప్రమోషన్ వస్తుంది, లేకపోతే మోషన్ వస్తుంది. అందువల్ల కూడా ఉద్యోగానికి వెళ్లే ముందు ఒకసారి దీన్ని శ్రద్ధగా వినాలన్నారు. అనేక శుభములను కలిగిస్తుంది, ముఖ్యంగా కలిపురుషుడి ప్రభావాన్ని తొలగిస్తుంది. కలి వల్ల మానవులు నరకానికి పోతారు. ఈ యుగంలో ఎంతటి వాడైనా ఎన్ని ఘనకార్యాలు చేసినా కలిపురుషుడి ప్రభావం వల్ల ఎంతో కొంత పాపం చేసి నరకానికే పోతాడట. ఆ కలిపురుష ప్రభావంతో నరకానికి వెళ్ళి అక్కడ కుంభీపాకము, తప్త వాలుకము, కరంధమము, మలమూత్రాలతో కూడిన విణ్మూత్ర నరకాలు, ఇలాంటి నరకాల్లో ఎన్ని శిక్షలు ఉంటాయో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మీకు చెబితే అడిగిపోతారు. అలాంటి నరకాలు అనుభవిస్తారట ఈ కలియుగ వాసులు. అందుకని ఏం చెప్పారన్నమాట, ఈ పురాణాన్ని రాత్రిపూట శ్రద్ధాసక్తులతో వింటే రాత్రి పడుకోబోయే మీద కాసేపైన శ్లోకము కానీ కనీసం అర్ధశ్లోకం కానీ అక్షరమైనా వింటే నరకానికి వెళ్ళరు, కలిభయం తొలగిపోతుంది. అటువంటి కల్కి పురాణం మిమ్మల్ని రక్షించుగాక.